ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामय्यं ददाति स्वपदान्तिकम् वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंगायते गिरिं कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां सो मनं भगवद्गीता उपोद्घातं गुरिंचि चेप्पुकुंटुन्नां चिवर स्टेज को चिंदी మేబీ ఒకటి రెండు క్లాసులు మేబీ వీలైతే ఈ క్లాసులోనే లేదంటే ఇంకొక క్లాస్ దాన్ని పూర్తి చేసిన తర్వాత వేరే సబ్జెక్టులోకి వెళ్దాం మనం. లాస్ట్ టైం కొన్ని చెప్పుకున్నటువంటి విషయాలు ఎవరైనా గుర్తు చేయగలరా? లౌకిక మానవ సేవ మాధవ సేవ గురించి కొంత చర్చించుకున్నాం. అంటే సనాతన ధర్మానికి ఇవన్నీ కూడా ఎలా విరుద్ధమైనటువంటి దారులు అనేటువంటి విషయంలో చర్చించుకున్నాం. సనాతన ధర్మం ఏమిటంటే భగవంతుణ్ణి సేవించడం, జీవేర స్వరూపోహ నిత్యేర కృష్ణదాస్. దాన్ని మానేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పంథాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే వారికి సరైనటువంటి శాస్త్ర అవగాహన లేకపోవడం వల్ల. అంతేకాకుండా వారికి కూడాను సత్యం తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన లేకపోవటం వల్ల వీళ్ళు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళని అంటే, ఇక్కడ సుఖంగా గడిపేద్దాం, కొంత పుణ్యం సంపాదించుకుందాం అనేటువంటి కేటగిరీస్ వీళ్ళందరూ కూడా. వీళ్ళకి నిజంగా పరమసత్యం ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి తపన లేనటువంటి వాళ్ళు ఇలా గడిపిస్తుంటారు. ఏ మాయావాదులు గానో, లేకపోతే సోషలిస్టిక్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, మానవ సేవ మాధవ సేవ ఇలాంటి వాటిలో గడిపేస్తారు. బట్ తీవ్రంగా లోతైనటువంటి సత్యం తెలుసుకోవాలనుకునేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు వీటికి సంతృప్తి చెందరు ఇలాంటి వాటికి. సో అందుకే శాస్త్రం మనకేం చెప్తుందంటే, నీకు గురువు ఎప్పుడు కావాలంటే చాలా లోతుగా సత్యాన్ని తెలుసుకోవాలనే తపనున్నప్పుడే నీకు గురువు కావాలి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. వీళ్ళకి గురువు కావాల్సింది. గురువు ఎవరి కోసం అక్కర్లేదు అని అంటే, తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలనుకునేటువంటి వాళ్ళకి గురువు అక్కర్లే. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలనుకునే దానికి ఎవరో గైడెన్స్ అక్కర్లే. మనకి గైడెన్స్ ఇచ్చే మన మూర్ఖపు మనస్సు ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇంకెవరో గైడెన్స్ ఇవ్వక్కర్లే. మైండ్కి ఎట్లా తోస్తే యథామత్ యథోమత్ తథోపత్ అంటాను. యథోమత్ అని అంటే నాకు ఇష్టం వచ్చినట్టు తథోపత్ ఆ పంథాలో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అందువల్ల మెంటల్ స్పెక్యులేషన్ నుంచి లేదా మైండ్ యొక్క డిమాండ్స్ నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళకే, తీవ్రంగా లోతైనటువంటి పరమసత్యం తెలుసుకోవాలనుకునేటువంటి వారికే గురువు అవసరం. సో అందువల్ల ఈ కేటగిరీలో పడే వాళ్ళందరూ కూడా వాళ్ళ అమాయకులని చెప్పలేము మనం. ఎందుకు అమాయకులని చెప్పలేము అని అంటే, వాళ్ళకి నిజంగా సత్యం తెలియాలని లేదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఆ యొక్క ఉచ్చులో పడ్డారు, ఆ యొక్క ఊబిలో పడ్డారు. వాళ్ళకి నిజంగా సత్యం తెలుసుకోవాలనుకుంటే వెంటనే దాని నుంచి బయటపడేవారు. అట్లీస్ట్ అడుగుండేవాళ్ళు కదా, క్వశ్చన్స్ అడుగుండేవాళ్ళు. మాయవాదులు చెప్తూ ఉంటారు కదా ఏమని, ఈ ప్రపంచం అంతా కూడాను అసత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, మరి మిథ్యా ప్రపంచంలో ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ చేయాలి అని అడగాలి కదా. నిజంగా వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, అయ్యా మీరే చెప్తున్నారు ఈ జగత్ అంతా మిథ్య అని, మరి మిథ్యలో ఇంకో మిథ్య ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని అడగాలి కదా. అలా అడగట్లేదు అని అంటే అర్థం ఏమిటి, వాళ్ళకి నిజంగా సత్యం అంటే అంత ఆసక్తి లేదనమాట, ఏదో జీవితం గడిపేద్దాం అనుకునేటువంటి వాడు. అందువల్ల నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, మనందరం కూడా అలా జీవితాన్ని ఏదో రకంగా గడిపేద్దాం అనుకుంటే అక్కడ బయటే కాదు, ఇస్కాన్లో కూడా అలా గడిపేయచ్చు. ఇస్కాన్లో కూడా గడిపేయచ్చు, పెద్ద అంతగా ఆసక్తి లేకుండా ఏదో ఒక ఆశ్రమంలో చేరిపోయి, ఏదో ఒక మందిరంలో చేరిపోతే ఏదో ఒక సేవిస్తారు, పొద్దున్న సాయంత్రం ప్రసాదం పెడతారు, ఇలా జీవితకాలం ఇలా గడిపేయవచ్చు. బట్ సత్యం అప్పటికి కూడా తెలియదు. ఎందుకు? సత్యం ఎవరికి తెలుస్తుంది? తత్వ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకే పరమ సత్యపు లోతైనటువంటి అంశాలు తెలుస్తాయన్నమాట. అందువల్ల రోజు ఈ తత్వ జిజ్ఞాస కలిగి, ప్రతి క్షణము తత్వ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకే పరమ సత్యం తెలుసుకునే అవకాశం ఉందండి. సో అందులో భాగంగా, పరమసత్యంలో భాగంగా, ఇంతకుముందు నేను మూడు రకాల పరమసత్యాల గురించి చెప్పుకున్నాం కదా, గుర్తులేదా? బ్రహ్మ, బ్రహ్మ పరమాత్మ, భగవాన్ గురించి చెప్పుకున్నా లేదా? గుర్తులేదు ఎవరికి? కొద్దిగా చెప్పుకున్నా, అది ఫెయిత్ గురించి చెప్పుకున్నాం. బట్ బ్రహ్మము పరమాత్మ, ఈ పరమసత్యం అనేటువంటిది మూడు రకాలుగా అవగతం అవుతుంది. బ్రహ్మము పరమాత్మ భగవాన్ అని అది మనకు భాగవతంలో ఈ శ్లోకం ఉన్నది, అద్వైతం వాటి దట్ శ్లోక తత్వవిధస్య జ్ఞానం వదంతి తత్ తత్వవిధస్య జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. ఈ యొక్క పరమసత్యం అనేటువంటి మూడు రకాలుగా అవగతం అవుతుంది. మొట్టమొదటిది ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మము అని అంటే అభౌతికమైనటువంటిది. పరమాత్మ రూపం అని అంటే ఇంకాస్త లోతుకి వెళ్లేటువంటిది, అంటే భగవంతుడు. అంటే ఈ సత్యం అనేటువంటిది ప్రతి అణువులో కూడాను పరమాత్మ రూపంలో ఉండి ప్రతి అణువుని నడిపిస్తున్నాడు అనేటువంటి భావన, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అనేటువంటి అవగాహన కలిగి ఉండడం పరమాత్మ. భగవాన్ అంటే కేవలం ఈ రూపాల్లోనే కాదు, భగవంతుడు భక్తుడితో అతడు ఎలాంటి ప్రేమ వినిమయాలకైనా సిద్ధపడతాడు అని తెలుసుకోవడం భగవాన్. ఇది భగవాన్ రియలైజేషన్, సాక్షాత్కారం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. అది చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేయాలనుకుంటే అది వేరే సమయంలో డిస్కస్ చేద్దాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే బ్రీఫ్ గా చెప్పుకోవాలనుకుంటే, క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే, ఎవరు బ్రహ్మానికి అట్రాక్ట్ అవుతారు? ఎవరికైతే స్పిరిచువల్ రిలేషన్షిప్స్ ఉంటాయని ఎవరికైతే తెలియదో వాళ్ళు బ్రహ్మానికి అట్రాక్ట్ అవుతారు. అంటే ఎవరైతే ఈ భౌతికమైనటువంటి అనుబంధాలకి విసిగిపోతారో వాళ్ళకి ఎలాంటి జీవితం కావాలంటే అనుబంధాలు లేని జీవితం కావాలి. అనుబంధాలు లేని జీవితం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మంలో ఐక్యమైనట్లయితే ఇంకా ఎవరితోని ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకి అనుబంధాలే ఉండవు. నేనే భగవంతుల్లో లీనమయ్యాను, భగవంతుడి యొక్క శక్తిలో లీనమయ్యాను అనేటువంటి ఒక ఏకత్వ భావనతో వర్తించవచ్చు అనమాట. సో అందువల్ల ఈ బ్రహ్మానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు సాధారణంగా బ్రహ్మవాదులు లేదా మాయావాదులు అని చెప్పేసి అంటారు. మాయావాదులు ఎలాంటి వాళ్ళంటే బ్రహ్మవాదుల కంటే ఇంకా చాలా వాళ్ళ యొక్క ఎన్వి చాలా లోతైనటువంటిది. వాళ్ళ యొక్క ఈర్ష్య ద్వేషాలు భగవంతుడి మీద ఎలా ఉంటాయంటే, అసలు భగవంతుడు అనేటువంటి వాడు లేడు, ఈ పరమసత్యం బ్రహ్మమే ఒక మనిషి రూపంలో వ్యక్తీకరణ జరుగుతుంది, అవ్యక్తం వ్యక్తిమాపన్నం. అంటే అవ్యక్తమైనటువంటి బ్రహ్మమే రాముడిలా కృష్ణుడిలా వచ్చి మనందరికీ నీతి బోధ చేస్తూ ఉన్నారు, వాళ్ళు సద్బోధ చేస్తూ ఉన్నారు, మనం ఎలా వర్తించాలో చెప్తూ ఉన్నారు. అటు చెప్తున్నటువంటిది ఆ రాముడు కృష్ణుడు కాదు, ఎవరు? రాముడు కృష్ణుడు యొక్క హృదయంలో ఉండేటువంటి బ్రహ్మము అని చెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళు మాయవాదు. బ్రహ్మవాదులు భగవంతుడికి రూపము ఉన్నదా లేదా అనేటువంటిది యథమిత్తంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళేంటంటే ఈ భౌతికమైనటువంటి రిలేషన్షిప్స్ చూసి వాటి నుంచి విసిగి వేసారిపోయి ఆధ్యాత్మిక స్ఫులింగంలో కలవాలనే ఆలోచిస్తారు. కాని భగవంతుడితో ఒక సంబంధం పెట్టుకోవచ్చు, అది ఆధ్యాత్మిక సంబంధం, అది నిత్య సంబంధం అని తెలియజేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి భగవంతుడి యొక్క రూపం మీద గాని గుణగణాల మీద గాని ఎలాంటి ఏహ్యభావం లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలియదు అంతే. వీళ్ళు మాయవాదులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు ముందే నిర్ణయం చేసుకుని వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. ఏమిటి? అసలుకి రూపం అనేటువంటిది లేదు. ఒకవేళ రూపం ఏదైనా ఉంటే, సత్యానికి రూపం ఉంటే అది కేవలం టెంపరీ, అశాశ్వతమైన రూపం. సత్యానికి శాశ్వత రూపం ఉండే అవకాశమే లేదు. శాశ్వత రూపం ఉండే సత్యం సత్యమే కాదు అని అంటారు వాళ్ళు. ఇది మాయావాదుల యొక్క వాదన. సో కాబట్టి రెండు ఇద్దరికి ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్, మాయావాదులకి బ్రహ్మవాదులకు ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, బ్రహ్మవాదులకి భగవంతుని యొక్క వ్యక్తిత్వం మీద ఎలాంటి ద్వేషభావన లేదు వాళ్ళకి. వాళ్ళకి చెప్తే వాళ్ళు స్వీకరించేటువంటి రకాలు, వాళ్ళ యొక్క హృదయం ఇంకా తెరుచుకునే ఉంటుంది. సరే, మాయావాదీస్ యొక్క హృదయం తెరుచుకునే అవకాశం లేదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకునేటువంటి వాళ్ళు, లేదా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు మాయావాదు. సో అందువల్ల అతనంటే ఎవరు అనుకునేటువంటి వ్యక్తి ఇది అని నాకు తెలియదు కదా, అతనికి తెలియదు కదా నువ్వు అంటున్నావు, అంతే కదా. ఇది అని తెలియదు కాబట్టి అతడు రిజెక్ట్ చేస్తున్నాడంట కాదు. సత్యం ఇది అని తెలియక పూరించు. ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? సరిగ్గా తిని పెట్టలేదు వాళ్ళు. బట్ అందులో నుంచి రావడానికి నీకు ఏదో వేరే ఒక స్ఫూర్తి ఏదో కలిగి ఉంటుంది కదా. ఇక్కడి నుంచి వదిలేయాలి అనేటువంటి నీకు భావన ఎందుకు కలుగుంది? ఏదో ఒకటి. సో ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్ అనమాట. అప్పుడప్పుడు టూర్స్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడికి వచ్చి అతుక్కుపోయావు పూర్తిగా, పరిచయం ఉంది. సరే, అది ఓకే. సో పాయింట్, నీ ప్రశ్న ఏంటి? అసత్యం ఎలాంటిదని అంటే, మొదటి సత్యంలో అనిపించవచ్చు, బట్ సమయం గడుస్తున్న కొలది అసత్యపు ఛాయలు కనబడిపోతాయి. నాకు అర్థమైంది ఆయన ప్రశ్న, కరెక్ట్? సో ప్రశ్న ఏంటంటే, అసత్యం సత్యం అన్వేషణలో ఉండేటువంటి వాడికి అసత్యంతో పరిచయం ఏర్పడితే అసత్యపు ఛాయలు కొంతకాలానికి కనబడతాయి. అసత్యపు ఛాయలు కనబడేటప్పుడు వాడు సిన్సియర్ అయితే మానసిక సంఘర్షణ జరుగుతుంది. ఏమిటిది? వాడికి హృదయంలో తెలుస్తుంది ఇది అసత్యం అని. బట్ లోకల్గా ఉండే కన్వీనియన్సెస్ గనక అలవాటు పడిపోయిన వ్యక్తి అయితే, లేదా తనకు కొన్ని సెన్స్ గ్రాటిఫికేటరీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ తృప్తికి సంబంధించిన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని పొందడం కోసం దీన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు సత్యాన్ని తెలుసుకునే అవకాశం లేదు. సో లాట్ ఆఫ్ ది టైం ఏమవుతుంది అంటే, సత్యం మన ఎదురు పడేసరికి, లేదా అసత్యపు ఛాయలు ఎదురు పడేసరికి, ఇది అసత్యం దీన్ని వదిలిపెట్టాలి అనేటువంటి గట్స్ ఉండవు అన్నమాట. ఆ గట్స్ ఎప్పుడొస్తాయి? ఒక సత్యం తెలిసినటువంటి వ్యక్తి ఆ ధైర్యాన్ని ఇస్తే, ఆ ధైర్యంతోనే అసత్యపు ఛాయలను ఎదుర్కొనే అవకాశం. వాడి మటుకు వాడికి ఏముండదు అంటే, అంత ధైర్యం ఉండదు అనమాట. అసత్యపు ఛాయలను ఎదుర్కొనేంత ధైర్యం ఉండదు అనమాట. బట్ అది అసత్యం అని కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి మోహంలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఒకడు అమ్మాయిని ప్రేమించాడు అనుకో, ఎగ్జాంపుల్, ఆమె ఎంత అందవిహీనంగా ఉన్నా కూడా వాడేమంటాడు, ఈ అమ్మాయి చాలా బాగుందని అంటాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది ఎంత బాగుంది లేదు అని, తర్వాత తెలుస్తుంది, వేరే విషయం. బట్ ప్రస్తుతం మొట్టమొదటి మత్తులో ఉన్నటువంటి వాడు, మొట్టమొదటి ఆకర్షణలో ఉండేటువంటి వాడు గుడ్డివాడైపోతాడు. వాడికి ఇంకేం చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. సో ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అదే పరిస్థితిలో ఉన్నాడు, తర్వాత తెలుస్తుంది వాడికి. బట్ ఆ టైంలో తెలిసేటప్పుడు ఇది నేను వదిలిపెట్టి బయటికి రావాలనేంత శక్తి వాడి దగ్గర ఉండదు. ఎందుకు శక్తి ఉండదు అని అంటే, కొన్ని సోషల్ కమిట్మెంట్స్ ఉండొచ్చు, ఎవరేమైనా అనుకుంటారనే భయం ఉండొచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక రకమైనటువంటి మోసకి, ఒక రకమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోయినటువంటి వాడు సత్యమే నాకు ముఖ్యమైనటువంటిది, జీవితం అనేటువంటిది ముఖ్యం కాదు, కనీసం తెలియాల్సింది ఏంటంటే సత్యం అనేటువంటిది ఎప్పటికీ నిలుస్తుంది, ఇది అశాశ్వతమైనటువంటిది, సత్యం కాదు అనేటువంటి భావన కనీసం ఉంటే వాడు ముందుకెళ్లే అవకాశం. బట్ ఆ శక్తి రావాలి అని అంటే, ఒక భగవద్భక్తుని యొక్క సాంగత్యం లభిస్తేనే, అంటే ఒక స్ట్రాంగ్ భక్తుడు ప్యూర్ డివోటీ సాంగత్యం లభిస్తే వాడికి శక్తి వస్తుంది. సో నువ్వంటుంది ఏంటంటే వాడికి తెలియదు కదా వాడు ఎలా బేరేజ్ వేసుకుంటాడు, భగవంతుడు లోన్ ఎందుకు ఉన్నాడు, మరి భగవంతుడు లోన్ ఉండి వాడికి ఏమందిస్తూ ఉంటాడు, ఈ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు, ఇది సత్యం కాదురా నాయన, ఇది సత్యం కాదురా నాయన, సత్యం కాదురా నాయన అని చెప్పడానికే భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మల రూపంలో ఉన్నాడు. బట్ ఈ ఇన్నర్ వాయిస్ వినడానికి మనం సుముఖత చూపించకపోతే, ఇన్నర్ వాయిస్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా హృదయం మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్, ఇన్నర్ వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్నర్ వాయిస్ క్లియర్ గా చెప్తుంది ఇది అసత్యం, ఇది సంపూర్ణమైనటువంటి మనకి ఆనందాన్ని ఇవ్వట్లేదు, హృదయపూర్వకమైన ఆనందాన్ని ఇవ్వట్లేదు, అంటే ఇందులో ఏదో ఒక వెలితి ఉన్నది అని డెఫినెట్ గా భగవంతుడు ఇండికేషన్ ఇస్తాడు, పరమాత్మ రూపంలో ఇండికేషన్ ఇస్తాడు. ఇప్పుడు ఆ వాయిస్ వినాలే, ఆ వాయిస్ కూడా వినడానికి మనం సిద్ధంగా లేము, ఎందుకంటే మనం పూర్తిగా మన అబ్జార్ప్షన్ అంతా ఎక్కడుంది, బాహ్యమైనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోయినటువంటి వాడికి ఇంటర్నల్ వాయిస్ వినపడదు వాడికి. సో అందువల్ల కృష్ణ చైతన్యంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడికి కూడా ఇవ్వబడేటువంటి ఒక టూల్ ఏమిటంటే ట్రై టు హియర్ ది ఇన్నర్ వాయిస్, ట్రై టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ది పరమాత్మ ఇన్ ద హార్ట్. అది ఫస్ట్ ట్రైనింగ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్. అంటే హార్ట్ ఫుల్ గా ఏదైనా చేస్తే చేయు గాని బాహ్యమైనటువంటి ఆబ్లిగేషన్స్ తో ఏది చేయొద్దు, డోంట్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఇది సరైనటువంటిది, ఇది సత్యమైనటువంటిది అని అర్థం చేసుకుని చేయడం బెటర్. ఇది చేస్తే వాళ్ళు ఫలాంది మెచ్చుకుంటారనో, లేకపోతే నాకు ఏదైనా ఇస్తారనో, లేకపోతే నాకేదో ఒక డిస్టింక్షన్ వస్తుందనో, ఇది చేయకపోతే వాళ్ళు నన్ను పనిష్ చేస్తారనో, నన్ను ఊస్ చేస్తారనో, ఇవేవీ కారణాలు కాకూడదు మనం చేసేటువంటి దాన్ని సమర్థించుకోవడానికి. మనం చేసేటువంటి దాన్ని సమర్థించుకోవడానికి ఇది సత్యం కాబట్టి నేను చేస్తాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాను. బట్ ఆ శక్తి ఎప్పుడు వస్తుంది, అలాంటి వ్యక్తితో సంబంధం ఉంటేనే ఆ శక్తి వస్తుంది. సో ఓవరాల్ గా నీ ప్రశ్నకి నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, అతడికి నిజంగా సత్యం తెలియకపోవచ్చు, తెలియకపోయినా కూడా అసత్యం ఛాయలు మాత్రం కనబడతాయి, భగవంతుడు అందుకే ఉన్నాడు హృదయంలో పరమాత్మ రూపంలో, అసత్యపు ఛాయలు అయితే కనబడతాయి. డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ హార్ట్ ఈజీలీ అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది. బహుశా నీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఉండొచ్చు, నువ్వు అంత లోతుగా వెళ్ళవలేదు నాకు తెలియదు కానీ, బట్ ఒకవేళ లోతుగా వెళ్ళి ఉండుంటే డెఫినెట్ గా ఆ డిస్సాటిస్ఫాక్షన్స్ డెఫినెట్ గా వచ్చిండే, ఎంత త్వరగా వచ్చిండేవో నాకు తెలియదు, ఎంత త్వరగా వచ్చిండేవో అనేటువంటి ఎంత త్వరగా వచ్చిండేవి అనేటువంటిది నేను చెప్పలేను, ఎందుకంటే అందులో బాగా ఇరుక్కుంటే కొన్నిసార్లు కొన్ని లైఫ్ టైమ్స్ కూడా గడిపేయచ్చు అలాంటి వాటిలో ఇరుక్కుంటే, ఆ డేంజర్ ఉంది, కొన్ని లైఫ్ టైమ్స్ కూడా మనం అందులో ఉండిపోవచ్చు. బట్ నువ్వు చాలా లోతుగా వెళ్ళేది కాబట్టి రక్షింపబడ్డా నిజంగా చెప్పాలంటే. సో ఈ రకంగా అది వదిలేయడానికి కారణం అర్థమయ్యా, లేకపోతే అంటే నేను చెప్పిన దానికి నువ్వు సంతోషపడి లేకపోతే తృప్తి చెంది వదిలేస్తున్నావా, లేకపోతే ఈయన ఇంకా నాకు ఏం చేస్తాం, ఈయన ఇంతే నేను అంతే అని అనుకుని వదిలేస్తున్నావా? సరదాగా అంటున్నాను, ఐ థింక్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. ఓకే, గో టు ది నెక్స్ట్. పరమాత్మకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా డైరెక్ట్ గా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ, అది ఇంటర్మీడియట్ స్టేజ్, అది ఇంటర్మీడియట్ స్టేజ్. యాక్చువల్ గా అట్రాక్ట్ అయితే బ్రహ్మానికి అట్రాక్ట్ అవుతారు, లేదంటే భగవంతుని యొక్క రిలేషన్షిప్ కి అట్రాక్ట్ అవుతారు. ఇది రిలేషన్షిప్, నో రిలేషన్షిప్స్. తక్కువ ఉండే ఏ స్థాయి నుంచి అయినా సరే ఉన్నత స్థాయికి వెళ్లాలంటే మళ్ళీ వాళ్ళు రావాల్సింది ఒక భక్తుని యొక్క చెంతకు రావాలి, భక్తుని యొక్క కృప లభిస్తే తప్ప వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్లరు. సో పరమాత్మ వాదైనా బ్రహ్మవాదైనా ఫైనల్ గా వాళ్ళకి డివోటి యొక్క అసోసియేషన్ తప్పనిసరిగా ఉండాల్సింది. అసలు ఈవెన్ పరమాత్మ రియలైజేషన్ రావాలన్నా కూడా డైరెక్ట్ గా పరమాత్మ రియలైజేషన్ అంటే పరమాత్మ ఎవరని అనుకుంటాడు అవి, పరమాత్మకి నాకు ఏం సంబంధం అనుకుంటాడు, అది ఫస్ట్ అసర్టైన్ చేయాల్సింది ఏంటినంటే నాకు పరమాత్మతో ఉండే రిలేషన్షిప్ ఏమిటి. జీవాత్మే పరమాత్మ, జీవాత్మే పరమాత్మ అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పరమాత్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించినా వాళ్ళెవరు, బ్రహ్మవాదులు మాయావాదులే, వాళ్ళు మోస్ట్లీ మాయావాదులే. ఎందుకు వాళ్ళు అనేది ఏంటి, జీవాత్మే పరమాత్మనే. సో పరమాత్మ పదం ఉపయోగించినంత మాత్రాన వాళ్ళు పరమాత్మ రియలైజేషన్ కలిగి ఉన్నారని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. ఎవరు పరమాత్మ రియలైజేషన్ కలిగి ఉన్నారనుకునేవాళ్ళు, జీవాత్మకి పరమాత్మకి భేదం ఉన్నది. ఈ జీవాత్మ పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ధ్యానము అని అనుకునేటువంటి వాళ్ళు పరమాత్మవాదులుగా చెప్పవచ్చు. దానికి వాళ్ళు అవలంబించే పద్ధతి ధ్యానం, వాళ్ళు పరమాత్మవాదులు. వాళ్ళు కూడా పరమాత్మ సాక్షాత్కారానికి వెళ్లే లోపే కింద పడిపోతారు. ఎందుకు ఎందుకు వీళ్ళు కింద పడిపోతారు? బ్రహ్మవాదులు గాని పరమాత్మవాదులు గాని వాళ్ళ లక్ష్యం చేరే లోపే కింద పడే అవకాశం ఉంది. ఎందుకు? వాళ్ళు వెళుతుంది స్వశక్తితో కాబట్టి. వాళ్ళకి భగవంతుడి కరుణ మీద నమ్మకం లేదు, వాళ్ళ యొక్క స్వశక్తితో వాళ్ళు వెళుతున్నారు కాబట్టి. వీళ్ళు బ్రహ్మవాదులు ఏం చేస్తారు? స్పెక్యులేట్ చేస్తారు, పుస్తకాలు చదువుతారు, భౌతిక కార్యకలాపాలన్నీ విడిచిపెడతారు వీళ్ళు. అది బ్రహ్మవాదులు చేసేటువంటిది. పరమాత్మవాదులు చేసేటువంటిది ఏమిటి? ఎక్స్ట్రా ఫంక్షన్. వాళ్ళు ఇవి కాక ఎక్స్ట్రా ఫంక్షన్ ఏంటి, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి మెడిటేట్ చేద్దాం అనేటువంటి చేసేటువంటి వాళ్ళు. అది ఎక్స్ట్రా ఫంక్షన్ అవుతుంది పరమాత్మవాదం. ఇవన్నీ కూడా వాళ్ళు స్వశక్తితో పొందాలనుకుంటారు కాబట్టి ఇందులో కొంత సిద్ధు కిక్ వచ్చిన తర్వాత, కొన్ని సిద్ధులు వచ్చాక వాటిని ఎక్స్పెరిమెంట్ చేద్దామనే తపనతో ఏమైపోద్ది, ఉన్న అడ్వాన్స్మెంట్ అంతా కూడా కొట్టుకుపోద్ది అన్నమాట. అక్కడ సౌబ్రహ్మణ్యం లాగా, సౌబ్రహ్మణ్యం కొన్ని వేల సంవత్సరాలు కింద తపస్సు చేసిన తర్వాత సౌబ్రహ్మణ్యం ఏమైంది, ఇంతకుముందు ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు, టూ ఫిషెస్, రెండు చేపలు వచ్చి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది చూసి ఉండొచ్చు. ఇంతకుముందు ఎన్నిసార్లు చూడలేదు, ఆయన ఉండుంటాడు, ఎన్నోసార్లు కనబడి ఉంటుంది. బట్ ఆ టైంలో ఎందుకు అలా అనిపించిందంటే ఆయన ఒక అపరాధం చేశాడు కాబట్టి, ఒక వైష్ణవ అపరాధం చేశాడు కాబట్టి అది ఆ రకంగా వచ్చి అతను కొట్టింది అనమాట. సో వెంటనే వచ్చిన వెంటనే రాజు వెనకాదులు పడి రాజు యొక్క కూతుర్ని భార్యలుగా స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా ఇంతవరకు చేసినటువంటి తపస్సు అంతా కూడా ఒకసారిగా వీగిపోయింది. వీగిపోయిందే కాదు, అసలు దాన్ని ఉపయోగించుకున్నాడు ఆయన. ఎందుకు? రాజు అంటాడు, నాకు 8 మంది కూతుళ్ళు ఉన్నారు, నేను అందరికీ ఒకేసారి ఇవ్వాలనంటే నువ్వు ఒక్కడవే కదా, అంటే నాకు చాలా గొప్ప తపశ్శక్తి ఉంది కాబట్టి నేను 8 మందిగా ఎక్స్పాండ్ అవుతానని చెప్పేసి ఎక్స్పాండ్ అయిపోయాడు. అంటే తాను పొందినటువంటి తపశ్శక్తిని దేనికోసం ఉపయోగించుకున్నాడు? దీనికి ఉపయోగించుకున్నాడు. ఫైన్, పోయింది. ఒకసారి ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసుకున్నాడో వాళ్ళతో సంసారం చేశాడు, పోయింది. అంటే తాను ఇంతకాలం తపస్సు చేసిందంతా కూడా పోయింది. లేదా దుర్వాసముని, దుర్వాసముని తాను ఎంత గొప్ప తపస్సు సంపన్నుడైనప్పటికీ కూడా ఈ కోపం వల్ల ఆ తపశ్శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. విశ్వామిత్రుడు చాలా గొప్ప తపస్సు సంపన్నుడు, బట్ ఒక స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఇవి నిర్వీర్యం అయిపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు తమ సొంత శక్తితో వాళ్ళు ఉన్నత స్థానాన్ని చేరుకోదలుచుకున్నారు కాబట్టి. భగవద్భక్తులకి వీళ్ళకి తేడా ఏమిటంటే, భగవద్భక్తుడు ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సొంత శక్తిని ఉపయోగించడు, భగవంతుడి మీద ఆధారపడతాడు. ఆధారపడడం వల్ల ఇతన్ని భగవంతుడు పైకి లాగుతాడు. భగవంతుడు పైకి లాగేటప్పుడు నేను చేయాల్సిందల్లా ఏంటినంటే రెసిస్ట్ చేయకపోతే చాలు. నేను చేయాల్సిన పద్ధతి ఏంటి? రెసిస్ట్ అంటే అర్థమైందా? రెసిస్ట్ చేయడం అంటే ఆయన అటు లాగుతూ ఉంటే నేను ఇటు గుంజుకోకుండా ఉంటే చాలు అంతే. యు జస్ట్ హ్యావ్ టు స్టాండ్. లిఫ్ట్లో పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిలబడాలి, బటన్ నొక్కి నిలబడాలి అంతే. కానీ లిఫ్ట్లో డ్యాన్స్ వేసావనుకో, గింతేవనుకో, మధ్యలో అది ఆగిపోయే అవకాశం ఉంది, ఇంకేదైనా అయ్యే అవకాశం ఉంది. మామూలుగా నిలబడితే చాలు, వెళ్ళిపోతావు ఏం చేయకుండా. గడబడి చేస్తే మధ్యలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి? జస్ట్ వెళ్ళడం, నిలబడడం. సేమ్ వే భక్తులు చేయాల్సింది ఏంటంటే, భగవంతుడు ఇచ్చినటువంటి కృపకి వ్యతిరేకంగా ప్రవర్తించకపోతే చాలు. ఆ భగవత్కృప ఎంత గొప్పది అని అంటే మనల్ని పైకి లాగేస్తుంది. సో భక్తిలో ఉండే గొప్పతనం ఇదే అనమాట. భక్తి భగవంతుని శక్తితో నడుస్తుంది, మిగిలిన పద్ధతులన్నీ కూడాను వ్యక్తి శక్తితో నడుస్తాయి, ఇండివిజువల్ సొంత శక్తితో నడుస్తాయి అనమాట. అర్థమైందా? అది తేడా భక్తికి మిగిలిన ప్రాసెసెస్కి తేడా అనమాట. సో నా పాయింట్ ఏంటంటే, ఈ బ్రహ్మవాదులు కానీ పరమాత్మవాదులు కానీ వీళ్ళు ఫైనల్ గా ఎక్కడికొచ్చి పడతారు తెలుసా? బ్రహ్మవాదులు ఎక్కడికొచ్చి పడతారు? వాళ్ళు బ్రహ్మం గురించి ఆలోచన చేసి 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 అలిసిపోయి విసిగి వేసారిపోయి ఫైనల్ గా వాళ్ళు ఎక్కడికి వస్తారు? సంఘ సేవకు వస్తారు. ఏ హాస్పిటల్ ఓపెన్ చేయడమో, ఏ స్కూల్ ఓపెన్ చేయడమో, ఏ అన్నక్షేత్రాలు ఓపెన్ చేయడమో, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఓపెన్ చేయడమో, వీటికి ఫైనల్ గా వాళ్ళు, బికాజ్ వాళ్ళకి ఏదో ఒక అవకాశం కావాలి, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు బాగా, వీళ్ళు దీనికి వస్తారు. ఇక పరమాత్మవాదులు వాళ్ళు స్వశక్తితో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ అనిమా లగిమా ఈ శక్తులు వస్తాయన్నమాట. ఈ శక్తుల్ని వాళ్ళు ప్రయోగించి ప్రాపకం పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది? ఇదంతా కూడా నిర్వీర్యమైపోతుంది, మళ్ళీ మొదటికి రావాలి. సో సక్సెస్ఫుల్ యోగి అని అంటే ఏ ఒక్కడో సక్సెస్ఫుల్ యోగి. అది కలియుగంలో అది కూడా అది సాధ్యమే కాదు. ఆ ప్రాసెసే కరెక్ట్ కాదు, పనిచేయదు ఆ ప్రాసెస్. ఎందుకంటే కలియుగంలో మనకున్నదే తక్కువ సంవత్సరాలు, కాబట్టి మనం ఆ ప్రాసెస్ పనిచేయడానికి చేపట్టడానికే వీలు లేని ప్రాసెస్. 5000 సంవత్సరాల క్రితమే అర్జునుడు చెప్పాడు, నేను ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయలేదు, నాకు సరిపోదని చెప్పేసి క్లియర్ గా చెప్పేసి. సో మనం దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. సో వీళ్ళ లక్ష్యం ఇది, వీళ్ళు ఎంచుకునే మార్గం ఇది. చాలా విచిత్రం ఏంటంటే వీళ్ళ లక్ష్యం వేరు, వీళ్ళ మార్గం వేరు. పరమాత్మవాదులు గాని లేదా బ్రహ్మవాదులు గాని వాళ్ళ లక్ష్యం వేరు, మార్గం వేరు. బట్ భక్తుడు ఒక్కడికే లక్ష్యము మార్గము రెండు ఒకటే. లక్ష్య మార్గం రెండు ఒకటే అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం భక్తి చేస్తున్నాం. ఎందుకు భక్తి చేస్తున్నాం? భక్తి అంటే ఏం చేస్తున్నాం? కృష్ణుణ్ణి సంతోష పెట్టడానికి రకరకాల పనులన్నీ చేస్తున్నాం అంతే కదా. దేన్ని ఆశించి చేస్తున్నాం? భగవంతుని సంతోష పెట్టడానికి చేస్తున్నాం కదా ఇవన్నీ, సేవాభావంతో చేస్తున్నాం. దీని నుంచి ఆశిస్తున్నది ఏమిటి, లక్ష్యం ఏమిటి? అదే, మళ్ళీ అదే. ఆశిస్తుంది కూడా అదే. నువ్వు వైకుంఠానికి వెళ్లాలనుకున్నా కూడా నా అక్కడ చేసేది మళ్ళీ ఇదే సేవే. సో ఇంత గొప్ప ప్రాసెస్ ఇది, చాలా ఇది, దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రాసెస్, మోస్ట్ ట్రూత్ఫుల్ ప్రాసెస్. మోస్ట్ ట్రూత్ఫుల్ ప్రాసెస్ ఎందుకనంటే ఏదైతే మార్గమో అదే లక్ష్యం అయ్యేటువంటిదే నిజమైనటువంటి ప్రాసెస్. మార్గం ఒకటి లక్ష్యం ఒకటి అయ్యేటువంటి ప్రాసెస్ రైనటువంటి ప్రాసెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా తపస్సు చేస్తాం, తపస్సుతో సుఖం పొందాలనుకుంటాం. అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, తపస్సు చేస్తావు సుఖం పొందాలని. ఆ సుఖం పొందేది ఏదో తపస్సు చేయకుండా ఉంటే సుఖం వచ్చేసినట్టే కదా. లాజికల్ గా ఆలోచిస్తే అంటే నువ్వు తపశ్శక్తితో సుఖాన్ని కొంటున్నావు అంతే. యాక్చువల్ గా జరుగుతుంది ఏంటంటే, కడుపు మార్చుకుని ఎవడైనా డబ్బులు సంపాదించుకున్నాడు అనుకో, వాట్ ఇస్ ది యూజ్? సో ఇవన్నీ కూడా అలాంటివి అనమాట. ఇవి మార్గం వేరు లక్ష్యం వేరు, మార్గం వేరు లక్ష్యం వేరు. బట్ ఓన్లీ భక్తి మార్గం లక్ష్యం రెండు కూడా ఒకటే అనుకుంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ సూటబుల్, మోస్ట్ ప్రొఫౌండ్, మోస్ట్ రియలిస్టిక్ ప్రాసెస్, భక్తి ప్రాసెస్. అన్నిటికంటే మించి భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతో నడిచేటువంటి పద్ధతి, భగవంతుడి యొక్క పర్యవేక్షణలో నడిచేటువంటి పద్ధతి, భగవంతుడి యొక్క రక్షణలో నడిచేటువంటి పద్ధతి ఈ భక్తి మార్గం. మిగిలినవేవి కూడా భగవంతుని రక్షణలో నడిచేటువంటివి కావు. సో ఈ రెండిటికి ఈ మధ్య తేడా అర్థమైంది కదా. బ్రహ్మము ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళ మోటివేషన్ ఏమై ఉంటుంది? బ్రహ్మము గోల్ గా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మోటివేషన్ ఏమని చెప్పాను నేను? ఇప్పుడు లీనం ఎందుకు అయిపోవాలనుకుంటున్నారు? బికాస్ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ మెటీరియల్ రిలేషన్షిప్స్, ఫ్రస్ట్రేటెడ్ విత్ మెటీరియల్ రిలేషన్షిప్. భౌతిక సంబంధాలంటే విసిగి వేసారి ఈ సంబంధాల నుంచి బయటపడాలనుకుంటారు. సో ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయి అని చెప్తే వాడు ఒక్కసారిగా అవాక్ అయిపోతాడు అనమాట. అమ్మో నాకొద్దు బాబోయ్ అని అంటాడు, నాకొద్దు బాబోయ్ అంటాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో అది వాడి యొక్క గోల్. ఇక పరమాత్మ లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ తేడా గమనించేటువంటి వాళ్ళు. ఆత్మకి పరమాత్మకి తేడా ఉన్నది. ఈ పరమాత్మ అనేటువంటి వాడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మను నేను సాక్షాత్కరించుకోవాలి, దానికి నేను అవలంబించాల్సినటువంటి పద్ధతి యోగ విధానం, అష్టాంగ యోగ విధానం అని ఆచరించేటువంటి. సో ఇది పరమాత్మవాదులు చేశారు. ఇక భగవాన్ రియలైజేషన్ లోకి వచ్చేటువంటి వాడు భగవంతుడు సర్వసృష్టికి మూల కారకుడు. భగవంతుణ్ణి అర్చా విగ్రహ రూపంలో మనం ఆర్చించవచ్చు, భగవంతుడి ధామానికి వెళ్లవచ్చు, భగవంతుడితో రకరకాల సంబంధాలు పెట్టుకోవచ్చు, భగవంతుడితో ఎంతో సంతోషంగా నిత్య సేవలో గడపవచ్చు అని అర్థం చేసుకునేటువంటి వాడు భగవాన్ రియలైజేషన్ అనేటువంటి వాడు. బట్ ఆ భగవాన్ రియలైజేషన్ రావాలంటే ఒక భక్తుని యొక్క కృప వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది, ఇంకో రకంగా అది రాదు. ఇండివిజువల్ గా తపస్సు చేసో ఇంకోటి చేసో అది మనకి భగవద్గీతలో రాశారు కదా, వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం వాటెవర్. నెక్స్ట్ నాకు రెండు లైన్లు రావు, ఆ రెండు లైన్లు వచ్చు, మిగిలిన లైన్లు పూరించు గట్టిగా. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం యోగిం పరం స్థానం ఉపైపించారు. సో వీటన్నిటి వల్ల, యజ్ఞం వల్ల, దానం వల్ల, వేదాధ్యయనం వల్ల, వీటేటి వల్ల కూడా నువ్వు భగవంతుని సాక్షాత్కరించుకోలేవు. పంతాస్తు కోటి శతవత్ర శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదసిం అవిచింత్యతత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఈ మెంటల్ ఎనర్జీతో గాని, దీని ప్రభుపాదులు వారు రాసినటువంటి పదం, దానికి ఉపయోగించినటువంటిది ఏమిటంటే భౌతికవాదులు తయారు చేసేవి ఎయిర్ షిప్స్. ఎయిర్ షిప్స్ అంటే విమానాలు. వీళ్లు తయారు చేసేవి ఎవరు, యోగులు లేకపోతే ధ్యానం చేసే వాళ్ళు తయారు చేసేవి మెంటల్ షిప్స్, వాటిని ఏమంటారు మైండ్ షిప్స్ అంటారు. ప్రభుపాదుల వారు ఉపయోగించిన పదం మైండ్ షిప్. అది ఎయిర్ షిప్, ఇది మైండ్ షిప్. సో నువ్వు మైండ్ షిప్ తో కూడా ప్రయాణం చేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు వైకుంఠాన్ని తెలుసుకోలేదు, ఎందుకంటే అది అతీతమైనటువంటిది, మెంటల్ పవర్ కి అతీతమైనటువంటిది. సో అందువల్ల శరణాగతి ఇస్ ద బెస్ట్ పాసిబుల్ మెథడ్, బెస్ట్ మెథడ్ ఇస్ శరణాగతి. సో ఈ భగవాన్ రియలైజేషన్ రావాలి అని అంటే తద్విద్ది ప్రణిపాత అయిన పరిప్రశ్న అయిన సేవయ ఉపదేక్షంతతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. యు మస్ట్ అప్రోచ్ బోనపడిస్పృశ్న. అందుకే రూపగోస్వామి మనకి భక్తి రసామృత సింధు అనే ఒక గ్రంథం ఉంది కదా చిన్నది, అందులో 64 రూల్స్ ఉన్నాయి, భక్తి ప్రాక్టీస్ చేయడానికి 64 రూల్స్ ఉన్నాయి అని ఎవరికైనా తెలుసా? కనీసం తెలీదా? ప్రభుపాదులు వారు చెప్పింది ఏంటో తెలుసా? ఒక లాయర్ కి ఐపీసీ సెక్షన్స్ ఎంత ముఖ్యమో, భక్తుడికి మాన్యువల్ అనమాట, భక్తి చేయడానికి మాన్యువల్లే భక్తి రసామృత సింధు. భక్తి రసామృత సింధులో డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి, చేయాల్సినవి ఉంటాయి, చేయకూడని ఉంటాయి, విధులు ఉంటాయి, నిషేధాలు ఉంటాయి. సో అందులో 64లో మొట్టమొదటి 5 కూడాను ఏమిటి, గురువుకు సంబంధించిన. ఒక గురువు ఆశ్రయం పొందాలి, ఆ గురువు నుంచి దీక్ష తీసుకోవాలి, తర్వాత గురువు యొక్క గురువుని ప్రశ్నించాలి, పరిప్రశ్న వేయాలి, గురువు ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి, గురువు యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చాలి. ఈ 5 కూడా గురువుకు సంబంధించినటువంటి. కాబట్టి వేరే ప్రాసెస్ కి ఈ ప్రాసెస్ కి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఈ ప్రాసెస్ మొత్తం నడిచేది గురువుతో ఉండే సంబంధం మీద నడుస్తుంది ఈ ప్రాసెస్. వేరే ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ లో ఉండే టెక్నిక్స్ నేర్చుకోవడానికి నీ గురువు కావాల్సి వస్తే రావచ్చు, కానీ బట్ గురువు మెర్సీ మీద ఆధారపడి మాత్రం నువ్వు ప్రాసెస్ ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ మెటీరియల్ ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఏదైనా ఒక కళ నేర్చుకోవాలి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లేదా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలనుకో, మీరేం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ టెక్నిక్స్ తెలిసిన దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్తారు, వెళ్లి అతని దగ్గర శిక్షణ పొందుతారు. శిక్షణ పొందేటప్పుడు నువ్వు ఆ వ్యక్తికి సరెండర్ అవ్వక్కర్లేదు. మెలకువలు నేర్చుకుంటే చాలు, మెలకువలు నేర్చుకుని నీ మట్టుకు నువ్వు ప్రాక్టీస్ దాన్ని చేయవచ్చు. సరెండర్ అవ్వాలి అని అంటే, సరెండర్ అయితే దాన్ని ఏ పర్పస్కి ఉపయోగించాలో తెలుస్తుంది నీకు సరెండర్ అయితే. సరెండర్ కాకపోతే కేవలం మెలకువలు నేర్చుకుంటావు అశ్వత్థామలాగా. బ్రహ్మాస్త్రం సంధించడం తెలుసు, కానీ ఎవరు ఎవరికి బ్రహ్మాస్త్రం సంధించాలి, ఏ ఉద్దేశంతో బ్రహ్మాస్త్రం సంధించాలని తెలియదు వాడికి. బ్రహ్మాస్త్రం అయితే నేర్చేసుకున్నాడు, కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించే బుద్ధి మాత్రం ఆయనకి రాలేదు. ఎందుకు? ఏం చేయలేదు కాబట్టి, శరణాగతి పొందలేదు కాబట్టి. సేమ్ థింగ్, సేమ్ థింగ్. సో ఈ భక్తి అనేటువంటి విద్య శరణాగతుడు కాకపోతే భక్తి అనేటువంటిది అవ్వదు. ఇందులో టెక్నికే శరణాగతి, వేరే విద్యల్లో టెక్నిక్స్ వేరు శరణాగతి వేరు. ఇందులో ఉన్న టెక్నిక్ ఒకటే ఒక టెక్నిక్, అదేంటిది? శరణాగతి. అది ఉన్నదే శరణాగతి. కాబట్టి వేరే టెక్నిక్లు దీనికోసం ఉపయోగించాల్సినటువంటి పని లేదన్నమాట. సో ఈ రకంగా బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే ప్రభుపాదులు వారు మనలాంటి వాళ్ళు పామరులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఏంటి? సూర్యుని ఉదాహరణగా చెప్పారు. సూర్యుడు మనం చూస్తున్నట్లయితే సూర్యుడు మనకు అవగతం అయ్యేది ఎట్లా? సూర్యరశ్మి ద్వారా అవగతం అవుతారు. సూర్యప్రభ, సూర్యకిరణాల ద్వారానే మనకు సూర్యుని యొక్క ఉనికి తెలుస్తుంది. పొద్దున్నే పొద్దునే మనం సూర్యుని చూసాం, విండో ఓపెన్ చేస్తే సూర్యకిరణాలు పడితే సూర్యుడు వచ్చాడని చెప్పేసి అంటాం. అంటే సూర్యుడిని ప్రతినిధిగా వ్యవహరిస్తుంది ఎవరు? సూర్యుని యొక్క కిరణాలు. సో ప్రభుపాదుల వారు మనకు చెప్పింది ఏమిటి? ఈ సూర్యకిరణాలను దేనితో పోల్చవచ్చు? బ్రహ్మముతో పోల్చవచ్చు. బట్ ఈ సూర్యకిరణాలు వస్తుంది ఎక్కడి నుంచి? సూర్యగ్రహం నుంచి వస్తుంది. కాబట్టి సూర్యగ్రహానికి వెళ్ళి ఇక్కడ సూర్యుడు అనేటువంటి ఒక గ్రహం ఉన్నది, ఒక లోకల్ గా ఇంత పెద్ద ఒక గ్రహం ఉన్నదని తెలుసుకునేటువంటి వాడు ఇంకాస్త లోతుగా వెళ్ళి పరమాత్మ అనేటువంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి వాడు అవుతాడు. బట్ ఇంకా లోనకి వెళితే ఆ సూర్యగ్రహానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రహాన్ని నియంత్రించేటువంటి ఒక రాజు ఉంటాడు కదా, ఆ గ్రహవాసులు కొందరు ఉంటారు, దాన్ని నియంత్రించేటువంటి ఒక రాజు ఉంటాడు. అక్కడ ఆయన చెప్పిన ప్రకారమే అక్కడ అన్ని కూడా నడుచుకోవడం జరుగుతుంది. సో అది గ్రహించడం అంటే పరమాత్మ రియలైజేషన్ అన్నమాట. అంటే వివాస్వానుడు అనేటువంటి వాడు దీనికి ఒక రాజు, ఆయన ఈ సూర్యగ్రహాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన యొక్క కనుసన్నల్లో సూర్యుడు తన ప్రభని అందజేస్తున్నాడు అందరికి అనేటువంటిది. సో ఇది భగవాన్ రియలైజేషన్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈజీగా అర్థం అవుతుంది, లేకపోతే ఇవన్నీ చాలా హెవీ టర్మ్స్ బ్రహ్మము పరమాత్మ భగవాన్ అనేటువంటిది. భక్తితో భక్తిని స్వార్థంతో చేస్తే అది శుద్ధ భక్తి కాదు నాయన, అది మిశ్రమ భక్తి అంటారు. నేను ఆత్మకి పరమాత్మకి తేడా ఉంది, ఆ పరమాత్మను తెలుసుకోవాలి, ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు అనేటువంటిది తెలుసుకుని ఆ పరమాత్మ దర్శనం కోసం వాళ్ళు ధ్యానం చేస్తారు. ఫస్ట్ తెలియదు కాబట్టి ఓకే. సో బట్ అది జనరల్ గా ఆ అవగాహన ఉండేటువంటి వ్యక్తి భక్తుని యొక్క ఆశ్రయం పొందిన తర్వాత ఫస్ట్ చెప్పేటువంటిది ఆ వ్యక్తికి ఏంటంటే, నీ ఆనందం నువ్వు కృష్ణునికి చేసే సేవ మీద ఆధారపడి ఉంటుంది, నీ మీద ఆధారపడి ఉండదు అనేటువంటిది ఫస్ట్ లెసన్ వచ్చేది అక్కడ. శుద్ధ భక్తిలో ఫస్ట్ లెసన్ ఏంటి? కృష్ణుని ప్రీత్యర్థము చేయాలి అనేటువంటిది ఫస్ట్ లెసన్, అంతే కదా. అన్యాభిలాషత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, అదే ఫస్ట్ లెసన్ భక్తిలో. ఫస్ట్ లెసన్ ఏమిటి? నిస్వార్థ భావనతో కృష్ణుని ఆనందం కోసం వర్తించేటువంటి విధానమే భక్తి, అది శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి అనేటువంటి చెప్పబడుతుంది కదా. ఆ మాట ఎవరి దగ్గర నోటి నుంచి వస్తుంది? ఒక ఉత్తమ భక్తుడి నుంచి, శుద్ధ భక్తుడి నోటి నుంచే వస్తుంది. అతన్ని గనక మనం సాంగత్యాన్ని మనం పొందలేకపోతే మనకు దొరికేదంతా మిశ్రమ భక్తి, అంత స్వార్థమే. నువ్వు భక్తిలో స్వార్థంగా వివరించినా, లేకపోతే కర్మలో స్వార్థంగా వివరించినా, యోగంలో స్వార్థంగా వివరించినా, అన్ని కూడా స్వార్థమే. ఫైనల్ గా మనం కింద పడేదానికే ఉంది, మనం ఎలాగో పత్రం ఇవ్వడానికి ఇదంతను ఫైనల్ గా. సో నీ పాయింట్ ఏంటి? కృష్ణుడి ఆనందమే నా ఆనందం అనేటువంటిది మొదట్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, బట్ అది ఆచార్యుని మీద ఉండేటువంటి శ్రద్ధతో ఆ మాటలు స్వీకరించి ప్రయత్నం చేస్తే అందులో ఆనందం మెల్లమెల్లగా అవగతం అవుతుంది. ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్న స్టేజ్ ఏంటంటే ఆచార్యుల మాటలు మనం విని స్వీకరించి శ్రద్ధతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చేస్తుంటే ఏ ఆనందం కలగట్లేదా? నిజాయితీగా మనం గనక హృదయంలో పరిశీలించి చూసుకుంటే ఆనందం కలగట్లేదు. నాకైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఆనందం కలుగుతుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతృప్తికరంగా ఉంది జీవితం. ఎంత సంతృప్తికరంగా ఉంది అంటే ఊహించలేనంత సంతృప్తికరంగా ఉంది. వేరే నేనేదో ఇంకోటేదో ఆలోచించేంత అవకాశం కూడా లేదు నాకు అంత సంతృప్తిగా, ఎందుకంటే దాని మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఇంకా వేరే వేరే పద్ధతుల మీద నమ్మకం పూర్తిగా పోయింది, అవి పనికిరాని పద్ధతులు, నన్ను బాగా పట్టి పీడించాయనేటువంటిది ఇప్పటికి అర్థమైపోయింది. కాబట్టి నేను వేరే వాటి మీద ఆసక్తి ఎలాంటిది లేదు. ఒకవేళ కింద పడినా మీద పడినా దొరిలినా ఇందులోనే, ఇందులో భక్తిలోనే, పతనమైనా మళ్ళీ ఏమైనా సరే మళ్ళీ భక్తుల చెంతకెళ్లి ఆయా వాళ్ల పాదాలు ఆశ్రయించడమే తప్పితే వేరే నాకు ఇంకొక దారి లేదు. ఇది ఎలా వచ్చింది? శ్రద్ధ. ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? ఆచార్యుల కృప వల్ల, భక్తుల కృప వల్ల వచ్చినటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధే ఆనందం రూపంలో, సంతృప్తి రూపంలో ఉన్నది. తుష్యంతిచ రమంతిచ ఆ రూపంలో ఉన్నది. సో ఇది హయ్యర్ టేస్ట్ కాబట్టి నాకు వేరే ఇంకో టేస్టీగా అనిపించట్లేదు. దీంట్లో ఉన్న సంతృప్తి వేరే దాంట్ల మీద, వేరే దాంతో పోల్చదగినటువంటిది కూడా కాదు కనీసం. కాబట్టి వేరే దాని మీద మనస్సే పోవట్లేదు. అంటే నేను నా గురించే చెప్పట్లేదు, ప్రాథమిక భక్తుడు ఎవరైనా సరే ఇది పొందుతాడని ప్రభుపాదుల వారు నెక్టర్ ఆఫ్ డివోషన్ లో రాస్తారు. క్లేశాగ్ని శుభద అనే రెండు లక్షణాలు ఉన్నాయి. ఉత్తమ భక్తికి రెండు లక్షణాలు, ఆరు లక్షణాలు ఉన్నాయి. అవి మనం నిజంగా అప్పుడు డిస్కస్ చేయాల్సిన వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, అది లాస్ట్ సబ్జెక్టు. బట్ కొద్దిగా అరువు తెచ్చుకుందాం అక్కడి నుంచి. ప్రాథమిక భక్తి, భక్తిలో మూడు రకాలు, సాధన భక్తి, భావభక్తి అని రెండు రకాలు ఉన్నాయి. సాధన భక్తి, రాగానుగ భక్తి అని రెండు రకాలు ఉన్నాయి. ఈ సాధన భక్తిలో వైదీ భక్తి అని, రాగభక్తి అని మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సాధన భక్తులు వైదీ భక్తి అని అంటే విధులతో చేసేటువంటి భక్తి, విధుల్ని యాక్సెప్ట్ చేసి చేసేటువంటి భక్తిని వైదీ భక్తి అంటారు. ఈ వైదీ భక్తిలో మళ్ళీ మూడు స్టేజులు ఉన్నాయి. ఏమిటవి? సాధన భక్తి, భావభక్తి, ప్రేమభక్తి అని. సో ఈ మూడు స్టేజుల్లో మనం మొట్టమొదటి చేస్తున్న స్టేజ్ ఏంటి? వైదీ సాధన భక్తి అంటారు దీన్ని. ప్రాక్టికల్ గా అనేది ఏంటి? వైదీ సాధన భక్తి. విధుల్ని సాధిస్తూ ఉన్నాం, సాధన చేస్తున్నాం, కొన్ని పద్ధతుల్ని సాధన చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అయిపోయారు కదా బాగా, ఈ మాటలే కన్ఫ్యూజింగ్ ఉన్నట్టున్నాయి. ఇంకెప్పుడు ఈ కోడ్లు అర్థం చేసుకోకపోతే నువ్వేం లాయర్ అవుతావు? ఇది సెక్షన్ 302 కింద వస్తుందా, సెక్షన్ 557 కింద వస్తుందా అని నీకు అర్థం కాలేదనుకో. అందుకే ఫస్ట్ కోడ్లు తెలియాలన్నమాట. సో ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడుతుంది ఏంటి? మూడు స్టేజుల్లో భక్తి. ఒకటి వైదీ సాధన భక్తి, రెండవది భావభక్తి, మూడవది ప్రేమభక్తి. సో ఫస్ట్ 19 చాప్టర్స్ లో నెక్టర్ ఆఫ్ డివోషన్ లో రాసేది ఇదే అనమాట. ఫస్ట్ 19 చాప్టర్స్ లో వైదీ సాధన భక్తి ఒక రెండు లక్షణాలను ఇస్తుంది అనమాట. ఏమిటా రెండు లక్షణాలు? క్లేశాగ్ని శుభద. అంటే భౌతికమైన క్లేశాల నుంచి బయటపడిపోతాం. భౌతికమైనటువంటి క్లేశాల నుంచి బయటపడడం అంటే ఏమిటో తెలుసా? జాగ్రత్తగానండి. ఈ భౌతికమైనటువంటి లక్ష్యాలు పొందాలనే ఆసక్తి చచ్చిపోతుంది అన్నమాట. అర్థం కాలేదా? భౌతికమైన లక్ష్యాలు పొందాలనే ఆసక్తి చచ్చిపోతుంది. ఎందుకు? ఇవి టెంపరీ అనేటువంటి రియలైజేషన్ భగవంతుడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది? ఇంత కష్టపడి నేను ఎందుకు గాడి జాగ్రత్త చేయాలి అనేటువంటి ఒక భావన వస్తుంది. సో దాన్నే టెక్నికల్ గా ఏమన్నారు? క్లేశ అగ్ని అని అన్నారు. క్లేశాలు అనేటువంటివి అగ్నికి ఆహుతి అయిపోతాయి, భక్తి అనేటువంటి అగ్నికి ఆహుతి అయిపోతాయి అన్నమాట. అంటే ఫ్రూటివ్ యాక్టివిటీ చేయాలనేటువంటి తపన పోతుంది, ఫలం పొందే యాక్టివిటీ చేయాలనే తపన పోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఫలం పొందే యాక్టివిటీ చేయాలనే తపన పోతుందో, ఫలం వెనక్కి వచ్చే ఫలం కూడా రాదు కదా ఇంకా. అర్థమవుతుందా లేదా? కర్మఫలం ఇంకా నీకు, నీ కర్మే చేయాలనే ఆసక్తి పోతే ఇంకేం రాదు, కర్మఫలం అనేటువంటిది రాదు. సో ఆ కర్మఫలం రాకపోతే నువ్వు చాలా సేవ్ అయినట్టే కదా. మనం ఇక్కడ బాధలు పొందుతుందే దేనికోసం వల్ల? దేనివల్ల? అప్రారంభ కర్మ ఈ రెండింటి వల్లే కదా మనం ఇక్కడ చిక్కుపోయి మనం చాలా నరకయాతన మనం అనుభవిస్తున్నాం. సో ఇక ఫ్యూచర్ లో అవన్నీ కూడా నువ్వు కట్ అయిపోతాయి. ఎందుకనంటే నీకు కర్మ చేయాలనే బాధే భావనే పోతుంది. పైగా మరి కర్మ చేయకుండా ఉండలేం కదా. ఎవరో ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కదా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టంది అకర్మకృత్. కాబట్టి తర్వాత మొదలవుతుంది. ఏమిటి శుభధ? శుభధ అని అంటే శుభ సూచకమైనటువంటి, శుభప్రదమైనటువంటి కార్యకలాపాలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఫలాపేక్షతో కూడినటువంటి కార్యకలాపాలు చేయకూడదనేటువంటిది భావన కలుగుతుంది. తర్వాత శుభప్రదమైనటువంటి కార్యకలాపాలు చేయాలనేటువంటి ఒక భావన పెంపొందుతుంది, కలుగుతుంది అన్నమాట. సో ఇది వైదీ సాధన భక్తిలో వచ్చే ఈ రెండు అనమాట. తర్వాత భావభక్తిలో ఇంకో రెండు లక్షణాలు యాడ్ అవుతాయి, ప్రేమ భక్తిలో ఇంకో రెండు లక్షణాలు యాడ్ అవుతాయి. అది ఫస్ట్ చాప్టర్ లో మీరు చదవాలనుకుంటే చదవండి, నెక్టర్ ఆఫ్ డివోషన్ ఫస్ట్ చాప్టర్ లో ఉంది. ఆరు లక్షణాలు ఎవరైతే భక్తి ప్రాక్టీస్ చేస్తున్నారో ఆరు లక్షణాలు. ఎందుకంటే మనం కనీసం దాంతో రిలేట్ చేసుకోవాలి, మనకు ఒకట ఫస్ట్ లక్షణం వస్తుందా లేదా చూసుకోవాలి కదా. ఫస్ట్ రిజల్టే రాలేదనుకో అంటే నువ్వు ప్రాక్టీస్ చేసింది ఏం కాదు, భక్తి కాదు, ఇంకేదో ప్రాక్టీస్ చేస్తున్నావు. భక్తి ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా రిజల్ట్ రావాలి, క్లేశాగ్ని పోవాలి. శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేస్తే క్లేశాగ్ని పోవాలి, శుభద రావాలి. సో ఇది ఎందుకు ఇక్కడికి వచ్చాం మనం, ఆస్పీషియస్ యాక్టివిటీస్ శుభప్రదమైన అంటే ఫల భౌతికమైన ఫలాన్ని ఇచ్చేటువంటివి కాక ఆధ్యాత్మిక ఫలాన్ని ఇచ్చే కార్యకలాపాలు, దాన్ని శుభద ఆ శుభద కేటగిరీ కింద వస్తుంది అన్నమాట. ఏం నవ్వుతున్నా, ఆనందంతో నవ్వుతున్నావా లేకపోతే నేను పిచ్చోని నవ్వుతున్నావా? మామూలుగా నవ్వుతున్నాను. బ్రహ్మానందం కదా, బ్రహ్మానంద కృష్ణదాస్. ఇంకా రెండు చెప్తా. సర్లే, ఎలాగో ఇది ఒక ఒక టార్గెటెడ్ కోర్స్ కాదు కదా, అపోహల మధ్యలో పోతాయి అనుకుంటే నేను ఇలా స్వీకరించేస్తా, ప్రశ్నలు స్వీకరించేస్తా. కొన్నిసార్లు నాకు చిరాకు వస్తే అవి తర్వాత చివరిలో అడగబోయానంటాను. పర్లేదు, బ్రహ్మానంద అడిగే ప్రశ్నలు రిలవెంట్ గానే ఉంటాయి, పర్వాలేదు. అది గురువు సంతృప్తి కోసం చేసినా కృష్ణ సంతృప్తి కోసం చేసినా రెండు ఒకటే. అందులో లేనటువంటిది ఏమిటి, స్వార్థభావం లేదు, ఉండదు, ఎక్కుతుంది, ఒప్పుకున్నాం, డెఫినెట్ గా ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పొందే లక్ష్యంలో సంపూర్ణత లేదు, బ్రహ్మము సాక్షాత్కారంలో సంపూర్ణత్వం లేదు. అది కేవలం సత్ ఫీచర్ ఇస్తుంది కానీ చిత్ ఆనంద ఫీచర్ అందులో లేదు. సత్ ఫీచర్ అంటే తెలుసా, శాశ్వతత్వాన్ని ఒక రకమైనటువంటి అవగాహన, శాశ్వతత్వాన్ని సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది కానీ శాశ్వతత్వ భావన కలిగి ఉండొచ్చు కానీ అందులో ఏం లేదు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కానీ సంపూర్ణమైనటువంటి ఆనందం కానీ మిళితమై ఉన్నటువంటిది కాదు. అది బ్రహ్మం ఫీచర్లో ఉండే అపరిపూర్ణత్వం. ఇక పరమాత్మ ఫీచర్లో ఉండే అపరిపూర్ణత్వం, సత్ ఫీచర్ ఉంటుంది, చిత్ ఫీచర్ ఉంటుంది, బట్ యాక్చువల్గా లేనిదేంటి, ఆనంద ఫీచర్ లేదు. సో ఎంతవరకు నీకు సత్ చిత్ ఆనంద ఫీచర్స్ రావో పూర్తిగా, అంతవరకు హృదయం సంతృప్తి పొందదు. కాబట్టి సంతృప్తి పొందినప్పుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఆనందం కోసం అరులు చాచడం అనేటువంటిది సహజం. ఆ అరులు చాచే ఆ నేపథ్యంలో నీకు ఎవడు తగులుతాడు, ఒక డివోటి తగులుతాడు భగవంతుడి అరేంజ్మెంట్ ప్రకారం. అప్పుడు ఆ డివోటి యొక్క సాంగత్యం వల్ల ఓహో ఇంతకంటే ఉన్నతమైనది ఇంకోటి ఉందన్నమాట అనేటువంటి భావనకు వచ్చి అప్పుడు ఎక్కడికి వస్తాం, భగవాన్ రియలైజేషన్కి వస్తాం. తాను పొందినటువంటి తపస్సు, తన తపస్సుని ఖర్చు పెట్టేసుకున్నాడు, ఆయన సుఖించడం ద్వారా ఖర్చు పెట్టేసుకున్నాడు. డెఫినెట్ గా భౌతిక ప్రపంచంలో చేసే ప్రతి యాక్టివిటీకి మళ్ళీ రియాక్షన్ ఉంటుంది. సో సుఖించాడు కాబట్టి ఆయన సుఖించింది ఎక్కడ సుఖించాడు, భూమి మీద సుఖిస్తే దాని క్యాలిక్యులేషన్ వేరు, స్వర్గలోకంలో సుఖిస్తే దాని క్యాలిక్యులేషన్ వేరు. స్వర్గలోకంలో సుఖిస్తే ప్రతిఫలం దానికి, మళ్ళీ దానికి కర్మఫలం రాదు. భౌతిక ప్రపంచంలో సుఖిస్తేనే దానికి మళ్ళీ ప్రతిఫలం వస్తుంది. సో న్యాచురల్ గా ఆయన సుఖించింది ఎక్కడ, భూమి మీద సుఖించాడు. కాబట్టి సుఖించాడో దుఃఖించాడో మనకేం తెలుసు, ఆయన బెడ్రూమ్లో మనం దూరేమా, నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలుసండి, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖిస్తున్నారా, మన భ్రమ కాకపోతే. ఇది ఏంటంటే ఒక రూమ్ లాంటిది అనమాట, బయట ఉండేవాడు లోన్కి వెళ్ళాలనుకుంటే, లోన్ ఉండేవాడు బయటకు రావాలనుకుంటాడమ్మా. పెళ్లి కూడా అలాంటిది అనమాట, పెళ్లి కానింటున్నాడు వాడు ఎంత బాగా సుఖిస్తున్నాడో అని వీడు అనుకుంటా ఉంటాడు. వాడు లోన్ ఉండేవాడు, నేను ఇక్కడ బందీ అయిపోయాను, నేను ఎప్పుడు నేను చెరసాల నుంచి బయటపడతాను అనుకుంటాడు వీడు. కాబట్టి సుఖించాడా లేదా అని దేవుడు అడుగు, నేను దాన్ని నమ్మను, సుఖించాడని అనుకోను నేను. క్షణికాల సుఖాన్ని పొందుండొచ్చేమో గాని సంపూర్ణంగా సుఖించాడని నేను భావించట్లేదు. ఎందుకంటే స్త్రీ సాంగత్యం ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది కానీ సుఖాన్ని ఇవ్వదు. స్త్రీ అంటేనే వన్ హూ ఎక్స్పాండ్స్ మెటీరియల్ లైఫ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్త్రీ. స్త్రీ అంటే భౌతిక భావనని, భౌతిక సంసారాన్ని పెంచేటువంటిది స్త్రీ అంటే. ఒక స్త్రీ కాదే, ఈయనకి ఎంతమంది, 50 సో 50 రాళ్ళతో కొట్టుకుంటే ఒకసారి ఆడికి ఏమి పడుతుందో ఆలోచించుకో. సో ఈ రకంగా సుఖించాడు అనేటువంటిది వివాదాంశం, కాబట్టి దాన్ని అలా వదిలేద్దాం. కరెక్ట్. సో అతడు భోగించాలనేటువంటి తను తన తపశ్శక్తిని హృదయంలో ఉండే పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవడానికి ఉపయోగించాల్సింది పోయి ఆ తపశ్శక్తిని ఖర్చు పెట్టేసుకున్నాడు. దేనికోసం? భౌతిక ఇంద్రియ తృప్తి కోసం సుఖాన్ని, తపశ్శక్తిని ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆ స్థితికి రావాలంటే మళ్లీ తపస్సు చేయాలి. మళ్లీ తపస్సు చేసినా కూడా అన్నో దాంతో ఇంకా ముందుకెళ్తామనే గ్యారంటీ కూడా లేదు, ప్రొటెక్షన్ లేదు. కాబట్టి భక్తే అన్నిటికంటే గొప్ప ప్రొటెక్షన్. ఎందుకంటే భక్తి నాశనము కాదు, కవర్ అవుతుందేమో గాని నాశనము కాదు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోమయ. అది భక్తికుండే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఇది నాశనం కాదు. ఆ రియలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా ఉంటుంది. ఒకవేళ వైష్ణవ అపరాధం చేస్తే రియలైజేషన్ కవర్ అయిపోవచ్చేమో గాని రియలైజేషన్ మాత్రం ఉంటుంది భక్తిలో, రియలైజేషన్ మాత్రం. అందుకే కదా మనకి రకరకాల భక్తులు తగులుతూ ఉంటారు. అవునా? ఒక 70 ఏళ్ళకి డివోటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకోటి డివోటీ కుటుంబంలో పుట్టేవాడు ఒకడు ఉంటాడు, ఒకటి 20 ఏళ్ళకి భక్తి స్టార్ట్ చేస్తాడు. భక్తి స్టార్ట్ చేసి టకాటకాటకాటక ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, ఎవడు అందలేనంత ఎత్తుకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరొకడు 20-30 ఏళ్ళకి స్టార్ట్ చేసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఈడ్చుకుంటూ, నిక్కుకుంటూ, నీళ్లుకుంటూ, దొర్లుకుంటూ ఒక్కొక్క ఇంచి కదులుతుంటాడు. అంటే ప్రీవియస్ సుకృతి వాడికి అంత లేదనమాట. వేరే వాడికి ప్రీవియస్ సుకృతి ఉంటే వాడు టకటకటకటక ముందుకెళ్ళిపోతుంటాడు. ముందుకెళ్ళిపోవడం అంటే ఏమిటో తెలుసా? వాడు ఇంతకుముందు ఏ స్టేజ్లో ఉన్నాడు ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కష్టపడాల్సిందే అనమాట. అది అర్థం చేసుకోవాలి మనందరం. వీడు తొందరగా వెళ్ళిపోతున్నా అంటే అది ఈ జన్మలో లభించింది కాదు, ఇంతకు ముందు జన్మలో వాడికి ఏదైతే ఉందో వాడు అంతవరకు టకటకటక వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి పిల్లి మొగ్గులు వేయాల్సిందే, కష్టపడాల్సిందే, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాల్సిందే. సో ఇది టెక్నిక్, ఇది సైన్స్ అనమాట, భక్తిలో ఉన్నటువంటి సైంటిఫిక్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఏదో ఉందా? అయిపోయినా. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ముందుకెళ్తున్నావా లేదా అనేటువంటిది ఎలా గుర్తించవచ్చు? భక్తిర్ పరేషానుభవ విరక్తిరన్యత్ర చాత్రిక ఏక కాల, అది ప్రామాణికం. భగవంతుని మీద ఆసక్తి, భగవంతుని కీర్తించాలని, భగవంతుని గుణగణాలు తెలుసుకోవాలని, భగవంతుని సేవించాలనేటువంటి ఆసక్తి, భౌతిక విషయాల మీద నిరాసక్తత, ఇది క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ భక్తి, క్లియర్ ఇండికేషన్. ప్రభుపాదులు వారు మరీ చాలా వివరంగా మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పింది ఏంటంటే, కామలోబాధయశ్చయే చేతయేతే వినా అనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతే. సత్వరజస్తమో గుణాల్లో రజస్తమో గుణాల ప్రభావం తగ్గి సత్వగుణం అనేటువంటిది స్థిరంగా ఉండేటువంటిదే భక్తిలో ముందుకెళ్తున్నాం అనడానికి ఒక నిదర్శనము. ఆ రజస్తమో గుణాలు అనేటువంటివి 2 లక్షణాల ద్వారా ప్రతిపాదించబడినాయి. ఏమిటవి? కామము, లోభము. సో ఈ 2 కూడా తగ్గుతూ ఉన్నాయి, స్థిరంగా తగ్గుతూ ఉన్నాయి. భగవంతుని మీద ఆసక్తి పెరుగుతూ ఉందనంటే యూఆర్ అడ్వాన్సింగ్ ఇన్ స్పిరిచువల్. ఇంకో రకంగా చెప్పాలనుకుంటే, ఎవరైతే అజ్ఞానం నుంచి బయటపడతారో, అశ్రద్ధ నుంచి బయటపడతారో, సంశయాల నుంచి బయటపడతారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నట్టు లెక్క. ఆధ్యాత్మిక జ్ఞానము లో ముందుకెళ్తున్నాం అనేటువంటి దానికి లక్షణాలు ఈ మూడు, అజ్ఞ, అశ్రద్ధదాన, సంశయాత్మ. ఫోర్త్ చాప్టర్ 40th శ్లోక భగవద్గీత. అజ్ఞ, అశ్రద్ధదాన, సంశయాత్మ. వీటి నుంచి మెల్లమెల్లగా బయటపడతాం అన్నమాట. శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, సంశయం క్లారిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, క్లారిటీ వస్తుంటుంది. తర్వాత జ్ఞానం అనేటువంటిది పొందుతాం, అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది అన్నమాట. సో ఇది ఇంకొక రకమైన ఇండికేషన్ ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నా అంటే. ఏ రకంగా చూసుకున్నా నువ్వు బేరీజ్ వేసుకోవచ్చు, ఈ రకంగా బేరీజ్ వేసుకోవచ్చు. ఇవన్నీ సైమంటేనియస్ గా వచ్చే లక్షణాలు ఇవన్నీ. ఇస్ దట్ క్లియర్? అవి యాక్చువల్ గా అవి కరెక్ట్ కాదు, అవి ప్రామాణికమైనటువంటివి కావు. అవేంటంటే చిన్న చిన్న వాళ్ళని ఏమంటారు, చిలక కొట్టుడు కొట్టుకునేటువంటి అంటారు చూసారా, చిలక కొట్టుడు బాబు నిన్ను చిన్న చిన్న. నేను ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నా కాబట్టి ఐఎమ్ అడ్వాన్స్డ్, అలాగని ప్రోగ్రామ్ అటెండ్ అవనోడు అడ్వాన్స్డ్ కాదు నా ఉద్దేశం. ప్రోగ్రామ్స్ ఎలాగో అటెండ్ అవ్వాలి, బట్ అటెండ్ అయినంత మాత్రం చేత నువ్వు అడ్వాన్స్డ్ అని చెప్పుకోవడానికి వీలు లేదు. బట్ అటెండ్ అయితే అడ్వాన్స్మెంట్ పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు అయిపోడు, కానీ బ్రాహ్మణుడు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి అన్ని కూడా ఒక రెగ్యులేటెడ్ గా చేస్తే స్పిరిచువల్ లైఫ్ లో అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది, కానీ అదే స్పిరిచువల్ లైఫ్ లో అడ్వాన్స్ అయినంత మాత్రం కాదు. రెండింటికి తేడా అర్థమైంది కదా. యాక్చువల్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అంటే ఏమిటి? ఇవి లక్షణాలు. లోభము కామము తగ్గి భగవంతుడి మీద ఆసక్తి ప్రకటన. బీజీ 440 చదవయా. దాన్ని కిలోమీటర్ దూరంలో పెడితే ఎందుకు నీకు రాకపోతే వేరే అబ్బాయికి చదువుతాడు బ్రహ్మానందకి. ఓకే శ్లోకం చదువు, తర్వాత తాత్పర్యం చదువు చాలు.
అగ్నిశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నాపరో నసుకం సంశయాత్మనః. భావము, అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులను విశ్వాసహీనులను భగవద్ జ్ఞానమును పొందలేరు. సందేహంతో కూడిన చిత్తం కలవానికి ఈ లోకమును గాని పరలోకమును గాని సుఖమే లేదు.
అంటే ఆ సందర్భం ఏమిటంటే, భగవంతుడు దివ్య జ్ఞానం ఉండే దివ్య జ్ఞానం కలిగిన వాడి లక్షణాలు చెప్తూ, దివ్య జ్ఞానం లేనటువంటి వాడి లక్షణాలు ఇప్పుడు చెప్పినవి. దివ్య జ్ఞానం లేనటువంటి వాడి లక్షణాలు, వాడి లక్షణాలు ఎలా బయటపడతాయి? వాడు అజ్ఞ అంటే వాడికి ఏమాత్రం జ్ఞాన శూన్యుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే పోరంబోకు, వాడికి ఏం తెలియదు, వాడికి మూర్ఖుడు అజ్ఞ. ఇప్పుడు వాడికంటే డేంజరస్ వల్ల ఎవడు? అశ్రద్ధదాన. అశ్రద్ధదాన అంటే శ్రద్ధ లేనటువంటి వాడు, మహామూర్ఖుడు, విశ్వాసహీనుడు. వీడికంటే ఇంకా డేంజరస్ ఎవడు? సంశయాత్మ. సంశయాత్మ అనేది ప్రతిదానికి డౌట్ పడేవాడు అనమాట. అంటే డిగ్రీ ఆఫ్ ఫూలిష్నెస్ పెరుగుతుంది అనమాట. అజ్ఞ, అశ్రద్ధదాన, సంశయాత్మ. ఈయన్ని బాగు చేయొచ్చు. ఎవడిని? అజ్ఞుని విజ్ఞుని చేయొచ్చు, బట్ వీళ్ళిద్దరిని బాగు చేయడం చాలా కష్టం. అశ్రద్ధదాను, సంశయాత్మ వీళ్ళిద్దరిని పట్టుకుంటే నీ ఎనర్జీ అంతా వాళ్ళే లాగేస్తారనమాట. కాబట్టి కనీసం అజ్ఞులను ఎంచుకోవడం బెటర్, కానీ వీళ్ళ వెనకాతలు మాత్రం పడకండి. ఎవరు? అశ్రద్ధదానులు, సంశయాత్ములు. వీళ్ళు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, గీ 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 అని ఎప్పుడు నెగిటివే మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళ వెనకాతలు మాత్రం పడద్దు, టైం వేస్ట్ అవద్దు వాళ్ళ వల్ల. ఇంకా బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో చాలా ఇలా క్లాసులు పెరిగిపోతూ ఉంటాయి. ఏం చేస్తాను నేను? నేను ఏదో చెప్పాలనుకుని వస్తాను, బట్ మీకు ఏదైనా ఒకటే కదయ్యా, మనకొక లిమిట్ అంటూ లేదు కదా. ఈ టైంలో ఇన్ని క్లాసుల్లో ఇవి పూర్తి చేయాలనేటువంటి ఒక ఇదేం లేదు కదా. నేను టెంపరీ వ్యక్తిని అయితే అప్పుడు అనుకోవడానికి ఈయన బిజినెస్ ఎప్పుడు అయిపోద్దో, ఈయన నుంచి మాకు ఎప్పుడు ముక్తి లభిస్తుందో అని మీరు అనుకుంటే తప్ప, ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కూడా ముక్తి లభించినట్లేదు. ఆయన ఏమి నన్ను వదిలేటట్లేదు. ఆయన ఎవరు వదిలేటట్లేదు. ఆయన ఎన్నాళ్ళు జరుగుతుందో నాకు తెలియదు, కానీ బట్ జరిగే అవకాశం ఉంది చాలా సంవత్సరాల పాటు బతికుంటే. సో కాబట్టి మీరు సంశయించవద్దా, మా కోర్స్ కంప్లీట్ కాదని. అసలు కోర్సే కాదు ఇది, ఇది భాగవత చర్చ, భగవద్గీత చర్చ. ఇది ఎప్పటికీ ఇలాగే నడుస్తూనే ఉండాలి. నడుస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎన్ని విషయాలు, తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం, ఎన్నో సాక్షాత్కారాలు పొందుతున్నాం దీనివల్ల. మీరే కాదు, యాక్చువల్గా నేను కూడా ఎన్నో సాక్షాత్కారాలు పొందుతున్నాను. అది మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అంటే భక్తుల యొక్క సాంగత్యం ఎంత గొప్పది అని అంటే, చెప్పేవాడికి వినేవాడికి అందరికీ కూడా భగవంతుడు చాలా సాక్షాత్కారాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అంత గొప్పదనమాట భాగవత చర్చ. పూర్తి చేయడం అంటే ఏమిటి? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. పూర్తి చేయడం అంటే ఏమిటి? చదువుకోండి అయ్యా. యాక్చువల్గా మనం కవర్ చేస్తున్నవన్నీ వేరే దాంట్లో ఉన్నవే. నేను 4వ అధ్యాయం, ఇప్పుడు నేను ఇంకా 4వ అధ్యాయానికే రాలేదు, బట్ 4:40 చెప్పాను. భాగవతంలో ఎక్కడో ఏదో చెప్పాను. అంటే ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్తున్నాం, స్పృశిస్తున్నాం, వస్తున్నాం, ఇవన్నీ చదువుతున్నాం. యాక్చువల్గా మనం చదువుతుంది మొత్తం కవర్ చేస్తుందంతా కూడా భాగవతం కవర్ చేస్తున్నాం, భగవద్గీత కవర్ చేస్తున్నాం. బట్ ఒక్కొక్క శ్లోకం ప్రకారం మనం కవర్ చేయకపోవచ్చు, బట్ ఓవరాల్ సిద్ధాంతాన్ని మనం కవర్ చేస్తున్నాం. సో దాంట్లో తప్పే ఉంది. సో ఫార్మల్ గా కవర్ చేయడం అంటే నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ కవర్ చేశా. సో చెప్పుకోవడానికి నాకుంది. ఏం కవర్ చేశావంటే ఏం చెప్పుకున్నా, ఏ ఇంట్రడక్షన్? భగవద్గీత ఇంట్రడక్షన్ కవర్ చేశా, ఈశోపనిషత్ ఇంట్రడక్షన్ కూడా కవర్ చేశా. సో ఒక కవర్, ఒక పోర్షన్ అయితే కవర్ చేశా. మీరు అనొచ్చు దానికి 14 క్లాసులా అని. ఇంకా నయం నేను 14 తీసుకున్నాను, 50 క్లాసులు తీసుకుంటాను నేను అక్కడ హైదరాబాద్లో ఈ 2 పోర్షన్స్ కవర్ చేయడానికి 40 క్లాసులు తీసుకుంటాను. సో కవర్ చేయడం అంటే ఏంటి? కవర్ చేయడం తత్వం, కవర్ చేయడం అది కవర్ చేయడం అంటే. ఏది ఒక కవర్ టు కవర్ కవర్ చేసేసి మూసేయడం కాదు, కవర్ చేసేసి దుమ్ము పెట్టేయడం అనమాట, సెల్ఫ్లో పెట్టేసి అయిపోయింది, కవర్ అయిపోయింది, అది కాదు కదా. అప్పుడు నిత్యం భాగవత సేవ ఎలా కుదురుతుందా? కుదురుతుందా నిత్యం భాగవత సేవ? ఎందుకు కుదరదు? ఏదో ఒకరోజు 12 క్యాంటులు అయిపోతాయి కదా, తర్వాత మళ్ళీ మొదలెట్టాలి కదా. సో నిత్యం భాగవత సేవయా, నిత్యం భగవద్గీత సేవయా, రెండు కూడా జరుగుతూనే ఉండాలి. బట్ నువ్వు అన్నట్టు మరి టూ మచ్ ఎక్కడికో లోకంలోకి వెళ్ళిపోయి వెళ్లకుండా కొంత పోర్షన్ కవర్ చేద్దాం, అదేనా నువ్వు చెప్తుంది? బట్ యాక్చువల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసినవి, మనం ఇంతవరకు 15 క్లాసుల్లో డిస్కస్ చేసినవి, డెఫినెట్గా ప్రతి ప్రభుపాదుల వారి పుస్తకంలో ఉన్నది ఇదే. నువ్వు ఏ పుస్తకమైనా తీసుకో, ఛాలెంజ్, ఏ పుస్తకమైనా తీసుకో, దాంట్లో రాసిన సెన్స్ ఇదంతా మనం యాక్చువల్గా మనం మొత్తం కవర్ చేసేసాం. నిజం చెప్తున్నా, మీకు అలా అనిపించకపోవచ్చేమో కానీ సారాంశం అయితే కవర్ చేసేసాను నేను. ఇప్పటివరకు నేను సారాంశం మొత్తం కవర్ చేసేసాను. మీరు ఏ 18వ అధ్యాయంలో పొరపాటు తీసుకున్నా ఇప్పుడు మనం చెప్పిన అంశాలు తప్పనిసరిగా ఏదో ఒకటి అందులో ఉండే ఉంటుంది. మొత్తం సారాంశం కవర్ చేసేసాను. ఓకే, ఏది బ్యాక్ టు గాడ్ అది. సో అవన్నీ కూడా కవర్ చేసాం కదా మనం క్లాసుల్లో, అక్కడ రాసినవన్నీ చూడ, కరెంట్ ఇష్యూలో కూడా వచ్చినా కూడా కవర్ చేసాము. నేను చెప్పింది సారాంశం, సారాంశ రూపంలో మొత్తం స్పృశించేశాను నేను, మొత్తం ఎసెన్స్ రూపంలో. ఏం మళ్ళీ చెప్పు, రెగ్యులర్ ప్రోగ్రామ్కి? అవును అవును, వేటిని కొంటూ పెట్టేసా. ఓకే, నోనో, మీకు చదవడానికి కొంత సమయం కేటాయించలేదా రోజులో? మనం మన ఇష్ట ప్రకారం చేసే ఏదైనా కరెక్ట్ కాదు, యాజ్ అ ప్రిన్సిపల్ చెప్తున్నాను. మన ఇష్ట ప్రకారం చేసే ఏదైనా కరెక్ట్ కాదు, మనకి నిర్దేశించిన విధంగా చేయడమే కరెక్ట్. సో మన అథారిటీ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి ఈ టైం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ టైంలో నువ్వు ఎక్కడ ఉండు, ఇది చెయ్యను అంటే చేయడం అంతే. దెన్ యూ విల్ గెట్ కృష్ణస్ మెర్సీ. నువ్వు సొంతంగా నేను పుస్తకం చదివిస్తే నాకు చాలా అజ్ఞానం వచ్చేస్తుంది, ఆ జ్ఞానం నీకు తలకెక్కి నీకు బుర్ర పాడైపోయి అవగాహన బదులు ఏమొస్తుంది, అహంకారం వస్తుంది. అసలు భక్తి అంటేనే అర్థం కావట్లేదు, అదే కదా మన ప్రాబ్లం, మొదటి నుంచి ప్రాబ్లం ఇదే. భక్తి అంటే నువ్వు దొరకబుచ్చుకునేది కాదు, నీ ప్రయత్నం వల్ల దొరికేది కాదయ్యా భక్తి. నీ ప్రయత్నానికి భగవంతుడు సంతోషపడి ఆయన నీకు ఇచ్చేటువంటిదే భక్తి. బట్ నీ ప్రయత్నానికి భగవంతుడు సంతోషపడాలంటే నీ మానసిక ప్రయత్నం వల్ల కాదు కదా, తన భక్తుడు నిర్దేశించిన విధంగా నువ్వు వర్తిస్తేనే భగవంతుడు సంతోషపడి నీకు ఆయన భక్తినిస్తాడు. ఇజంట్ ఇట్ సింపుల్? క్లారిటీ లేదా ఈ మాటల్లో? క్లియర్ అనిపించట్లేదు, ఇందులో ఏంటి అంబిగ్విటీ అని చెప్పండి. సో మనం అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఆ శరణాగతి భావన లేదు, మన దగ్గర ఏముంది, ఫాల్స్ ఈగో ఉంది. ఆ ఫాల్స్ ఈగో మనల్ని ఏం చేస్తుంది, అన్ని అంటారులే మనకు ఆ మాత్రం ఎందు ఉండకూడదా, ఏముండకూడదా, స్వాతంత్రం ఆ మాత్రం లేదా, అంత ఇచ్చేస్తామేంటి, కొంత సమయమైనా నా కోసం నేను ఉపయోగించుకుంటాను, ఆ కొంత సమయాన్ని నీ కోసం ఉపయోగించుకుని నీకు ఏం కల్పించుకుంటావు, అవరోధాలు కల్పించుకుంటావు అన్నమాట, అంతే ఆ సమయం కూడా. అందువల్ల ఏది చదవాలా, గౌరవార్థ అటెండ్ అవ్వాలా, చదవాలా, అది నిర్దేశించిన వాళ్ళ మీద ఆధారపడదు. వాళ్ళు మీకు నిర్దేశించారనుకోండి, నాయన ఇంతమంది వస్తున్నారు మన మందిరానికి, వాళ్ళందరూ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు భక్తిలోకి రావాలంటే మంచిగా మీరందరూ ఉత్సాహంగా కీర్తన చేయాలంటే అది చేస్తే మీకు అడ్వాన్స్మెంట్ వస్తుంది. బట్ ఈ టెంపుల్లో అది ఉండొచ్చు, ఇంకో టెంపుల్లో అది కాకపోవచ్చు మెయిన్ ప్రోగ్రామ్. ఆ టైంలో నువ్వు యాక్చువల్గా చదువుకో, పుస్తకాలు చదువుకో అని అంటే అది వాళ్ళు ఆ రకంగా అడ్వాన్స్మెంట్. ఏది కూడా ఒక సెట్ రూల్ అంటే ఏం లేదు, సమయానికి తగ్గట్టు, అక్కడ ఉండే సందర్భానికి తగ్గట్టు, వ్యక్తులకు తగ్గట్టు మారుతూ ఉంటాం. నేనైతే నా ఆన్సర్ నేను చెప్పేశాను, నువ్వు ఎడితిరిగి అడితిరిగి అడితిరిగి అడిగినా కూడా నా ఆన్సర్ అదే, ఎన్నిసార్లు తిప్పి తిప్పి అడిగినా నా ఆన్సర్ ఇదే, అవునా కాదా? మళ్ళీ అదే పాయింట్ కదా, ఏంటి మన ఇష్టం వచ్చినట్టు. అయితే నేను అంటుంది ఏంటంటే, మీరు ఇమీడియట్ గా దాని నుంచి బయటపడిపోతారని నేనేం ఆశించట్లే, మీరే కదా నేనైనా సరే ఎవరైనా సరే ఇమీడియట్ గా ఆ భావం నుంచి వెంటనే బయటపడలేము. ఎందుకంటే మనకుండే ఈ స్వార్థ భావన, ఈ స్వాతంత్ర భావన ఎంత గొప్పది అని అంటే, ఏదో కొంత సమయం మన కోసం మనం పెట్టుకోవాలనేటువంటి ఒక భావన ఉంటుంది, అందులో మనకి నచ్చిన యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే అది కూడా అథారిటీని అడిగి ఆ టైం కూడా తీసుకో, నేను నాకు స్పిరిచువల్ లైఫ్ లో ఇష్టం వచ్చినటువంటి యాక్టివిటీ చేయడానికి నాకు కొంత సమయం ఇస్తారా ప్రభు అని అడగండి. అలా తెచ్చుకుంటే అట్లీస్ట్ అది కూడా అథరైజ్ అవుద్ది, అంటే నీకున్న ఇండిపెండెన్స్ కూడా అథరైజేషన్ చేసుకో. దట్ ఈస్ బెటర్ నో దాన్ నాట్ ఆస్కింగ్, దిస్ ఇస్ మచ్ బెటర్. ఇండిపెండెన్స్ అడుగుకున్నాం, అర్థమైందా, చెప్పింది అర్థమైందా లేకపోతే అర్థం కాదు. ఏదైనా శాంక్షన్డ్ యాక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విమ్సికల్ యాక్టివిటీ ఈస్ వెరీ డేంజరస్. శాంక్షన్డ్ యాక్టివిటీ హ్యాస్ ప్రొటెక్షన్, విమ్సికల్ యాక్టివిటీ హ్యాస్ వెరీ డేంజర్. సో ఆల్వేస్ డూ శాంక్షన్డ్ యాక్టివిటీ, శాంక్షన్డ్ బై అథారిటీ, శాంక్షన్ బై అథారిటీ, సుపీరియర్ అథారిటీ. నువ్వు డిసైడ్ చేయకూడదు, శాంక్షన్ అంటే నా మైండ్ శాంక్షన్ చేస్తుంది ప్రభు అని అన్నాక, అది ఒకటే శాంక్షన్ చేయకూడదు, వేరే ఎవరు శాంక్షన్ చేసినా పర్వాలేదు. కానీ దిస్ రాస్కల్ మైండ్ షుడ్ నాట్ శాంక్షన్. ఏది అథారిటీ ప్రిస్క్రైబ్ చేస్తే అది భక్తిని వర్ధింపజేస్తుంది అంతే. అనైథరైజ్డ్గా నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా అది నీ యొక్క భక్తికి అడ్డంకిగానే మారుతుంది, కానీ భక్తికి దోహదపడేటట్టు చేయదు. అసలు మనం అవ్వాలనుకుంటుంది ఏమిటి, శరణాగతులం కదా. ఇప్పుడు నువ్వు మార్గం లక్ష్యం రెండు వేరు చేస్తానండి, ఎట్లయ్యా? మన మార్గం లక్ష్యం రెండు కూడా ఒక్కటే. సో మార్గం వేరులో వెళ్లి లక్ష్యం ఇంకోటేదో వస్తుంది అనుకుంటే మూర్ఖత్వం రాదు. ఎసెన్స్ గ్రహిస్తున్నారా? ట్రై యువర్ బెస్ట్, ట్రై యువర్ బెస్ట్. to become a nice devotee. Krishna will help you. Definitely Krishna will help you. I am also trying to do, to become a devotee. I am not yet become a devotee, but I want to be a devotee. That determination is there to become a devotee. So, prati okram koda, devotee avalane tevramainatundi tapana kaligi unnadu. Satyam telusukovalane tapana kaligi unnadu. Aa motivation tone manam mana karyakalapallo palgunnam. కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. సో అది ఆ గోల్ మనకి జ్ఞాపకం రావాలంటే యాక్చువల్గా దానికి చాంటింగ్కి చాలా రిలేషన్ ఉంది. చాంటింగ్లో ప్రతి మంత్రము వినాలి అనేటువంటి తీవ్ర తపన కలిగి ఉంటే మధ్య మధ్యలో మైండ్ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని తీసుకొస్తూ ఉంటావు, మళ్ళీ కొద్దిసేపటికి వెళ్ళిపోతూ ఉంటావు, మళ్ళీ తీసుకొస్తూ ఉంటావు, ఈ స్ట్రగుల్ జరుగుతూనే ఉంటుంది. సేమ్ థింగ్ మామూలుగా యాక్టివిటీస్ జరిగేటప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కృష్ణుని యొక్క ఆనందం కోసం చేయాలనే తపన ఉంటుంది, బట్ మధ్యలో మైండ్ ఎక్కడికో తీసుకుపోతుంటుంది. సో మళ్ళీ దాన్ని తీసుకురావాలి, మళ్ళీ దాన్ని తీసుకురావాలి. మనం ఎలాగైతే జపం చేస్తాం మళ్ళీ దాన్ని తీసుకురావాలి, మళ్ళీ ఆ ఫోకస్ తీసుకురావాలి. ఎస్, మై గోల్ ఇస్ దిస్, మై లక్ష్యం ఇది, కాబట్టి నేను అనవసరంగా డివైడ్ అయిపోయాను, మళ్ళీ తీసుకురా. సో ఇట్స్ నిరంతరం ఇది సాధన, పోరాటం, వదిలేయకూడదు. అమ్మో ఇది కష్టం, నా వల్ల కాదు, నీ వల్ల కాదు, కరెక్టే, కానీ ఎవరి వల్ల అవుద్ది? కృష్ణుని వల్ల అవుద్ది. కాబట్టి నీ ప్రయత్నంతో నువ్వు దీన్ని సాధించడానికి ప్రయత్నించే, కృష్ణుని ప్రార్థించి నీకు శక్తి ఉంది ఇది సిద్ధించేటట్టు చేయమని కృష్ణుని ప్రార్థించు. ఇది యాక్చువల్ గా ప్రాక్టికల్, దట్ షుడ్ బి అవర్ చాంటింగ్. ఓ కృష్ణ, ప్లీజ్ గివ్ మీ, కైండ్లీ గివ్ మీ ఎనఫ్ ఇంటెలిజెన్స్ సో దట్ ఐ కెన్ ఆల్వేస్ ప్లీజ్ యూ. This is the prayer that we should make. ఈ ప్రేయర్ అడగాలి. మధ్యలో కృష్ణుడు ఏదో ఒక ముట్టుకాయ వేస్తాడు కదా, ఒక డివోటీ ఏదో క్లాస్ ఉంటావు అప్పుడు కరెక్ట్గా ముట్టుకాయ పడుతుంది, లేదా మిమ్సికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అథారిటీ ముందు తోరికిపోతావు అప్పుడు ముట్టుకాయ పడుతుంది, లేకపోతే హృదయంలో పరమాత్మే ఒక ముట్టుకాయ వేస్తాడు. సో ముట్టుకాయలు రావడానికి ఎన్ని అవకాశాలు భగవంతుడు కల్పించాడు. సో టేక్ అడ్వాంటేజ్. జ్ఞాపకం తీసుకొస్తాడు భగవంతుడే. మత్తా స్మృతి జ్ఞానం అపోహనం. భగవంతుడు నువ్వు సిన్సియర్గా ఉంటే భగవంతుడు తప్పనిసరిగా జ్ఞప్తికి తీసుకొస్తాడు. నాయన ఇది కాదు నీ లక్ష్యం, ఇది నీ లక్ష్యం, నువ్వు మర్చిపోతున్నావు, డివేట్ అయిపోతున్నావు అని భగవంతుడు జ్ఞాపకం తీసుకొస్తాడు. అంతదాకా వెళ్ళాడు కదయ్యా ఆయనకి, ఆయన భావభక్తి స్థాయికి వెళ్ళాడు. భావభక్తి స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ జింక యొక్క మోహానికి గురి అయ్యి ఆయన పతనం చెందడం జరుగుతుంది. బహుశా ఆ మోహం యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుందేమో అని అంటే భగవంతుడి యొక్క సిగ్నల్స్ ను కూడా మర్చిపోయేంత మోహం కలిగి ఉండవచ్చు. అందువల్లే ఆయన ఆ స్థాయిలో ఉన్నా కూడాను పతనం అయ్యాడు. అతను గ్రహించలేకపోయాడు. సో వెంటనే సరిదిద్దుకున్నాడు. తర్వాత జింక శరీరం పొందిన తర్వాత భగవంతుడు ఆ జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. ఆయన నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు అనవసరంగా వేస్ట్ చేసుకున్నావు, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. సో జింక జింకలా ప్రవర్తించలే, డివోటీలా ప్రవర్తించింది. సో జ్ఞాపకం తీసుకొచ్చినట్ట లేదా, జ్ఞప్తికి తీసుకొచ్చినట్ట లేదా? జింకకి పాత జన్మ ఎక్కడ గుర్తుంటుంది? నువ్వు నేను జింక అయితే జింకే మన పరిస్థితి. నువ్వు బ్రహ్మానంద కృష్ణ కాదు, ఇంకేమీ కాదు. మళ్ళీ మానవ జీవితంకి వచ్చినంత వరకు భరత్ మహారాజ్ ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది. ఏంటి అలాగేనా అంటే, రైట్, ప్రజెంట్ ఇంతకుముందు డివోటీ బట్ ప్యూర్ డివోటీ కనుక ఆర్థో 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 అని అంటే అంటే ఆర్థో అని అంటే ఆర్తిలో అంటే బాధల్లో ఉండేటువంటి బాధల్లో ఉండేటువంటి గజేంద్రుడికి 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయి అంటే తన శక్తి పూర్తిగా నిర్వీర్యమైపోయిన తర్వాత ఏమి చేసే స్థితిలో లేక అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు. గుర్తుకొచ్చి వెంటనే భగవంతుడిని ప్రార్థించాడు. అంటే ఆ ఎంత దీనంగా ప్రార్థించాడంటే భగవంతుడు వెంటనే ఆయుధ రూఢుడై భగవంతుని ఖగరాజు మీద కూర్చుని మొత్తం సిద్ధపడిపోయాడు. వచ్చేసి చక్రం సంధించి ఆ యొక్క మొసలిని రెండు ముక్కలుగా నరికేశాడు అన్నమాట. అంత ప్రేయర్కి అంత పవర్ ఉంది, ప్రేయర్కి అంత పవర్ ఉంది. మనం ప్రేయర్ చేయొచ్చు అలా, బట్ మనకేం లేదంటే నమ్మకం లేదన్నమాట. నిజంగా భగవంతుడు వచ్చాడు, ఇవి కదలేమో, జరిగిందో లేదో ఎవరికి తెలుసు, ఇది మన ప్రాబ్లం. అందువల్ల ప్రేయర్కి చాలా పవర్ ఉంది. సో హరే కృష్ణ మంత్రానికి చాలా పవర్ ఉంది. ఎంత పవర్ ఉంది అంటే మనం లెక్క కట్టలేనంత పవర్ ఉంది. నామ నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణ. సో ఎవరైతే చాలా శ్రద్ధగా చాంటింగ్ చేస్తారో వాళ్ళకి కలిగే సంతృప్తే వేరే రకమైనటువంటి సంతృప్తి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇంత ఆనందం ఉందా అనేటువంటి భావన వాళ్ళకు కలుగుతుంది. ఈ భౌతిక జీవనం యొక్క ఇన్సిగ్నిఫికెన్స్ అర్థమవుతుంది, అల్పత్వం క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ హరే కృష్ణ మంత్రం సరిగ్గా మనం జపం చేస్తుంది. సేమ్ ప్రేయర్ గజేంద్రుడు ఆయన మాట్లాడేటువంటి మాట భాగవతంలో ఉంది, రెండో సెకండ్ క్యాంటోలో సెవెంత్ చాప్టర్. సెవెంత్ చాప్టర్ లో శ్లోక సమ్ 30th శ్లోక గజేంద్రుడు మాట్లాడిన మాటలు కరెక్ట్ గా ఆయన పలికిన పలుకులు. అందువల్ల మనం చాలా అదృష్టవంతులం. ఎంత అదృష్టవంతులం అంటే చెప్పలేనంత అదృష్టం. తంతే బూర్లు గంపలో పడ్డట్టు ఎక్కడో మనం ఏ ప్రవాహానికి కొట్టుకుపోవాల్సిన వాళ్ళం. కృష్ణుడు ఒక్క తను దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు, ఇస్కాన్ తిరుపతిలో తీసుకొచ్చి పెట్టాడు, భక్తుల సాంగత్యంలో తీసుకొచ్చి పెట్టాడు. ఈ అదృష్టాన్ని కాల రాసుకోవద్దు, అస్సలు కాల రాసుకోవద్దు. కృతజ్ఞత భావనతో ముందుకెళ్ళండి, మీకు భగవంతుడు ఎంతో కృపణిస్తాడు. ఏమిటయ్యా లాస్ట్ లాస్ట్?
సారీ బ్రదర్, అంటే ఈ విధంగా మీరేదో చెప్పాలని చెప్పేసి వస్తారు, నా అని నేను నా స్వార్థానికి.
ఏం పర్లేదు చెప్పు.
హరే కృష్ణ.
అయిపోయింది ఓకే, ఇంక మళ్ళీ దీని నుంచి ఏదో అడగాలనుకుంటున్నావో లాస్ట్ అని చెప్పారు. ఓకే రైట్. సో నెక్స్ట్ వీక్ ఏదైతే కవర్ చేయలేదో పోర్షన్ కవర్ చేస్తాను. యాక్చువల్గా నేను కవర్ చేయాలనుకున్న పోర్షన్ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం, దానికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి మార్గం, దాని గురించి చెప్పాలనుకున్నాను. బట్ ఈ మూడులో అయిపోయింది, బ్రహ్మ పరమాత్మ భగవాన్ దాంట్లో అయిపోయింది. అది కూడా సంపూర్ణంగా కాలేదు, బట్ ఎనీవే ఎంత సంపూర్ణం చేస్తాం. మళ్ళీ ఆ సందర్భం ఎక్కడో ఎక్కడో వస్తుంది, మళ్ళీ దాని గురించి మళ్ళీ అప్పుడు చర్చ చేస్తాం. సో అంతవరకు సెలవు. శిల్పోపాధికి